நாராயணா நாராயணா ஓம் நமோ நாராயணாய, நாராயணா நாராயணா ஓம் நமோ நாராயணாய, நாராயணாய நாராயணாய ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, சிவாய நமஹ சிவாய நமஹ ஓம் நம சிவாய. நாராயணம் பரபிரம்மம் சர்வ காரண காரணம், நாராயணம் பரபிரம்மம் சர்வ காரண காரணம். దాట్లో విశ్వనాథరాజు గారు ఇక్కడ క్షత్రియ సంఘం అధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభకు ఇచ్చేసినటువంటి మహాశయులు, అందరికీ నా వందనములు. ఈరోజున చెరికిమిల్లో క్షత్రియ సోదరులు చేస్తున్నటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చూడటానికి మనం అందరం వచ్చాం. చేయటం వేరు, ఇష్టంతో శ్రద్ధగా భక్తిగా చేయటం వేరు. మనం చేసే పనే అయిష్టంగా కాకుండా ఇష్టంగా చేయటం మంచిది, ప్రేమగా చేయటం మంచిది. చెరుకు మిల్లో ఇక్కడ ఒక చోట ఒక ప్రాంతంలో వంటలు అది శ్రద్ధగా చేయించి చాలా పరిశుభ్రంగా ఉన్నాయి పాత్రలు. ఇప్పుడు చూసి వచ్చాం మేము. అలా మన దేశంలో శుభ్రత అనేది తక్కువ, కానీ ఇక్కడ సమిష్టిగా ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ పరిశుభ్రంగా అన్ని తీర్చిదిద్దారు. పైగా భోజనాలు ఇంటికి పంపించి వాళ్ళకి ప్రీతిగా వాళ్ళు నారాయణ స్వరూపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అందరినీ భగవంతుడినే చూస్తూ ఈ భోజనాల కార్యక్రమం, ఈ నారాయణ సేవ చాలా చెరుకు మిల్లులో చాలా శ్రద్ధగా చేస్తున్నారు. చెరుకు మిల్లులో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా ఆర్థికంగా బాగా పురోగతి చెందినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి సహాయ సహకారములు అందిస్తున్నారు. అందులో డాక్టర్ గారు ఈ కార్యక్రమానికి అంతా బ్యాక్ బోన్గా ఉండి ఇక్కడ హైదరాబాద్లో వారి నివాసం ఉన్నప్పటికీ వారి చెరుకు మిల్లులోనే ఉన్నట్టుగా ఈ కార్యక్రమాలు వారి ప్రజెన్స్లో ఉన్నట్టుగానే ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వర్తించబడుతున్నాయి. అంటే ధనం ఇవ్వటం వేరు, ఇక్కడ వర్క్ చేయటం వేరు. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఒక రోజు రెండు రోజుల కార్యక్రమం కాదు, 365 రోజులు చేసే కార్యక్రమం. నిప్పు ఆడకూడదు, పొయ్యి ఆడకుండా 365 రోజులు అందరికీ భోజనాలు పంపిస్తున్నారు. అంటే అది ఎవరి చేతితో నిప్పేసారో కానీ ఆడటం లేదు. చెరుకు మిల్లు ఆడకుండా అందరికీ భోజనాలు పంపిస్తున్నారు. చివరిలో చెబుతున్నప్పటికీ మేస్టార్కి మొదటిసారి ప్రథమ నమస్కారం, ప్రథమ పూజ మేస్టార్కి చేసే మిగతా వారందరికీ ఇక్కడ చేయాలి. ఇంచదంటే పని చేయటం కష్టం, డబ్బు ఇవ్వటం తేలిక. అది మేస్టార్ పేరేం పేరు చెప్పండి సార్ నాకు. మేస్టార్ పేరేం పేరండి నాకు కొంచెం. మేస్టార్ పేరు
రామకృష్ణరాజు గారు. గొట్టు మొక్కల
గొట్టు మొక్కల అంటే నా నోటి నుండా ఒకసారి పలకటానికి గొట్టి మొక్కల రామకృష్ణరాజు గారు. ఇద్దరు దేవతలు ఉన్నారు ఆ పేర్లు. ఒక రాముడు అక్కడే కాకుండా కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇద్దరు దేవతలు ఉన్న పేరు రామ కృష్ణుడు. ఇద్దరు మనకు పాపులర్ అవతారాలు. వాళ్ళిద్దరు మనం ఇండియాలు రాముడు కృష్ణుడు పాపులర్ అవతారాలు. ఆ పాపులర్ అవతారాలు రెండు పేర్లు మేస్టార్లు ఉన్నాయి. గొట్టు మొక్కల రామకృష్ణరాజు గారు. అయితే చెరికి మీద గ్రామం గుర్తుకు రాగానే ఇంకా నేను గొట్టు మొక్కల రామకృష్ణరాజు గారినే గుర్తుపెట్టుకుంటాను. కనీసం ఆయన చూడటానికి నేను చెరికి మిల్లు వస్తూ ఉంటాను. ఎంచేదంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కార్యక్రమం వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మాటలు చెప్పటం వేరు, పని చేయటం వేరు. ఆయన ఒకరోజు కూడా విశ్రాంతి పైగా వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తున్నారు. డబ్బు సంపాదించడం కంటే సద్వినియోగం చేయడం కష్టం, అన్నం తినటం కంటే జీర్ణం చేసుకోవడం కష్టం. అంచేత వారికి వచ్చిన డబ్బు దుర్వినియోగపరచకుండా అది భగవంతుడి ధనమేనా చూసుకుని, ఇక్కడ ఏ పర్పస్తో ఆ ధనం ఇక్కడ దాతలు ఇస్తున్నారో చెరికి మీద దాతలు, వాళ్ళ పర్పస్ 100% నెరవేరేలాగా వాళ్ళ దానానికి 100 రూపాయలు న్యాయం చేస్తున్నారు గొట్టు మొక్కల రామకృష్ణరావు గారు. అంచేత మనకు ప్రథమంలో ఆయన మనం వందనం చేయాలి ఆయనకి. ఆయన అనుష్ఠాన వేదాంతం, మాది వాచా వేదాంతం. మేము వేదాంతం చెబుతున్నాం, మేము చెప్పింది రామకృష్ణరావు గారు అనుష్ఠానం చేసి చూపిస్తున్నారు. దాని అనుష్ఠానం అంటే శాస్త్రంలో ఉన్నదాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించేదాన్ని అనుష్ఠాన వేదాంతం అంటారు. ఈ అనుష్ఠాన వేదాంతం వాచా వేదాంతం తేలిక, అనుష్ఠాన వేదాంతం కష్టం. మీకు ఏదో 4 మాటలు చెప్తాం వెళతాం అలా కదా, డే టు డే లైఫ్లో అది ఒకరోజు పని కాదు కదా. ఏదో ఒకరోజున ఒకరి ఇంట్లో పెళ్లి అవ్వటం, ఏదో సర్దుబాటు చేసేయటం కదా. 365 రోజుల కార్యక్రమంలో ఆయన బాధ్యత పెట్టుకుని ఈ కార్యక్రమం పైగా ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తూ అది ఆ ధనాన్ని దేని నిమిత్తం ఇస్తున్నారో అది 100% ఆయన సద్వినియోగం చేస్తున్నందుకు దానికి తగినట్టుగా సేవ కూడా చేస్తున్నట్టుగా డే టు డే లైఫ్లో ఆ పనిలో దేవుణ్ణి చూస్తూ ఎవరికైతే భోజనాలు పంపుతున్నారో వాళ్ళు అంతర్యామగా ఉన్నట్టు నారాయణ ఆయన్ని దర్శిస్తూ, ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం ఇది. ఈ భోజనాలు పెట్టడం, ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి భోజనాలు అందించడం అనేది ఒక మహాయజ్ఞం ఇది, పెద్ద తపస్సు ఇది. ఇది నిర్వర్తిస్తున్నందుకు, దాతల ధనాన్ని సద్వినియోగం చేస్తున్నందుకు మరోసారి నేను మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున గొట్టుముక్కల రామకృష్ణరావు గారికి నా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటూ నా కార్యక్రమంలోకి వస్తున్నాను. మొదట వందనీయులు ఆయన. త్రైగుణ్య విషయా వేదాం నిశ్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వహాం నిత్య సత్వస్థహాం నిర్యోగక్షేమహాం ఆత్మవాన్. ఇది భగవాన్ వాచాం. ఇది భగవాన్ వాచ ద్వితీయ అధ్యాయంలో భగవంతుడు చెబుతున్నాడు. కృష్ణ వాచ కాదు, భగవంతుడు స్వయంగా బ్రహ్మమే చెబుతున్నాడు. బ్రహ్మమే రూపము ధరించి చెబితే అది భగవద్గీత అయింది. అర్జున, ఓ అర్జున, ఓ కుంతీ కుమారుడా, ఓ పాండవ మధ్యముడా, త్రైగుణ్య విషయ వేదాహం. సరసరణంగా వేదాల్లో ఏమనుకుంటారంటే ఆత్మజ్ఞానం ఒకటే ఉందనుకుంటారు. అలా కాదు, మనకి వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, అధుర్వేదం, అధర్మణ వేదం, సామవేదం అని ఇలా వేదాలు ఉన్నాయి. ఆ వేదాల్లో ఇప్పుడు పెళ్లి మంత్రాలు చదివిన కూడా వేద మంత్రాలు అయ్యి, వేదంలో ఉన్న మంత్రాలే ఆ పెళ్లి మంత్రాలు చదువుతారు. తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళేటప్పుడు అపరకర్మలు చేసేటప్పుడు కూడా వేదంలో మంత్రాలు అయ్యి, ఆ జీవుడు డిపార్ట్ అయినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి, తర్వాత ఇప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఏ దిక్కున అదే ఏ గుమ్మం ఏ దిక్కున ఉండాలి, ఆ నక్షత్రంలో జన్మించిన వాడికి తూర్పు బాగుంటుందా పడమర బాగుంటుందా, ఇలా ఇల్లు ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా వేదంలో చెప్పకుండా విడిచిపెట్టినటువంటి విషయం లేదు. సరసరంగా ప్రజలు ఏమనుకుంటారంటే వేదంలో జ్ఞానం, వేదం అంటే జ్ఞానం అని అర్థం. అసలు ఈ మధ్యన కొంతమంది అమ్మాయిలకి వేద అని పేరు పెట్టుకుంటున్నారు. నీ పేరేంటంటే, ఈ మధ్యన పాలకులు ఒకరిద్దరు నీ పేరేంటే వేద అన్నారు. అది వేద అంటేనే జ్ఞానం. అయితే జ్ఞానం అంటే ఒక ఆత్మజ్ఞానమే కాదు, భౌతిక విద్యలో భౌతిక జ్ఞానం గురించి ఖగోళం అంతా చెప్పాడు వేదంలో. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఖగోళ శాస్త్రం అంటారు దీన్ని. ఇది ఎస్ట్రానమీ. ఎస్ట్రానమీలోంచి ఎస్ట్రాలజీ వచ్చింది. ఈ ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు, ఏ నక్షత్రంలో జన్మించిన వాడికి ఏ ప్రభావం ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా విషయాలు వేదంలో చెప్పకుండా విడిచిపెట్టిన విషయం అంటూ లేదు. అయితే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మీకు మనుషులు అయిన తర్వాత కోరికలు ఉంటాయి. ఏ పూజ చేస్తే ఏ యజ్ఞం చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అది కూడా వేదంలో ఉంది. ఇప్పుడు మీకు ఏమో కొన్ని అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు దశరథుడు ఉన్నాడు, చాలా కాలానికి సంతానం కలగలేదు, అప్పుడు ఆయన పుత్రకామేష్టి యజ్ఞం అని చెప్పారు. అది వేదంలో ఉన్నదే. దశ అశ్వమేధ ఘాట్టనే కాశీలో ఉంది, అక్కడ చేశారు ఆయన పుత్రకామేష్టి యాగం. ఎవరు? దశరథుడు. అంచేత ఋషశృంగుడు చేయించాడు ఆయన చేత. అది వేదంలో ఒక ఆత్మ గురించి జ్ఞానం గురించేగా ఇవి కూడా చెప్పారు. మీకు సంతానం లేరనుకోండి, ఆ సంతానం లేకపోతే ఏ యజ్ఞం చేయాలి, లేకపోతే మీకు ఏమైనా కోరికలు ఉంటే మీకు ఏదైనా మంత్రి పదవి చేయాలంటే ఏ యజ్ఞం చేయాలి. ఇది సర్వసాధారణంగా కొంతమంది పబ్లిసిటీ లేకుండా ఈ పదవులు కాంక్షించే వాళ్ళు కూడా రహస్యంగా యజ్ఞాలు చేయించుకుంటారు, బ్రాహ్మణులు ప్రమాణించుకుని. అయితే అది ఇలా అందరినీ పిలిచి చేయించుకోరు, ఇది ఒక అల్లర కింద ఉంటుందని. వాళ్ళు ఎక్కడ చేసుకోవాలో యజ్ఞం అంటే వేదంలో నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరటానికి తగినటువంటి యజ్ఞాలు యాగాలు అన్ని వేదంలో చెప్పబడ్డ, తప్పేం లేదు కదా. అది హ్యూమన్స్కి మానవుడు అయిన తర్వాత ఏదో కోరికలు ఉంటాయి కదా. అంటే మనకి మరి పురుషార్థాలు చెప్పారు కదా, ధర్మం గురించి మోక్షం గురించి చెప్పలేదు కదా. ధర్మ అర్ధ కామ మోక్ష అన్ని పురుషార్థాలు అన్ని చెప్పారు కదా. అయితే అర్ధకామాలనేమో ధర్మ మోక్షాల మధ్యన బిగించారు అది. అంచేది మీకు ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరిక ఎలా నెరవేరుతుందో దానికి విధానమైన మంత్రాలు వేదంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సరసరణ వేదం అంటే ఏదో ఆత్మ గురించే చెప్పారు, మిగతా ఏం చెప్పలేదు అనుకోకుండా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెళ్లి మంత్రాలు చదివి అన్నీ కూడా గృహప్రవేశం అప్పుడు జరిగే ఈ మంత్రాలు వేదం నేర్చుకుని ఈ మంత్రాలు ఆ రుక్కులు చదువుతున్నారు. అది భగవద్గీతలో ఉన్నది శ్లోకం అంటారు, వేదంలో ఉన్నది మంత్రం అంటారు. అది భగవద్గీతలో మనం నేర్చుకుని చదవచ్చు, కానీ అది ఎలాగంటే గురుముఖత వేదం నేర్చుకోవాలి, అంటే శృతి పలకాలి. అంటే అది మాట దానికి స్వరం ఉంటుంది, దానికి భగవద్గీతకి స్వరం అక్కర్లేదు, ఆ వేదం స్వరం ఉంటుంది. ఆ స్వరం నేర్చుకుని ఆ స్వరంతో ఆ మంత్రాన్ని పలకాలి, ఉచ్చారణలో దోషం ఉండకూడదు. ఇవన్నీ అంతకే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేర్చుకుంటారు. అదే ఇప్పుడు వేద పాఠశాల ఐబీఎంఆర్లో పెట్టారు. టీటీడీ దేవస్థానం వాళ్ళు వేద పాఠశాల ఐబీఎంఆర్లో పెట్టారు. మరి అర్చకులు ఉంటారు కదా, దేవస్థానం అర్చకులు ఉంటారు. అర్చకుని విష్ణువుకి సంబంధించిన మంత్రాలు, శివుడికి సంబంధించిన మంత్రాలు, అమ్మవారికి సంబంధించిన మంత్రాలు, ఈ అర్చకులకి సంబంధించిన మంత్రాలు కూడా వేదాల్లో అయ్యాయి. అవి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత టీటీడీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి వాళ్ళకి పొట్టెళ్ళాలి కదా, అయితే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, అర్జున వేదాల్లో రకరకాల విషయాలు చెప్పారు, ఎవరికి కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేర్చు, ఒక విషయం కాదు రకరకాల విషయాలు చెప్పారు. ఇవన్నీ ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అది కూడా చెప్పారు. నువ్వు ఆ గొడవలు వదిలేవు, ఆ వేదాల గొడవలు నువ్వు ఆ గొడవలు ప్రవేశించకు అని కోరికలు ఉన్న వాళ్ళకి చెప్పారు. అవి అంచేది నువ్వు ఆ వేదాల గొడవల్లోకి వెళ్ళకు. నీకు సంబంధించినంతరకు చెబుతున్నాను, అంటే నీకు యోగ్యత ఉంది, అర్హత ఉంది, ఆత్మజ్ఞానం సంపాదించే యోగ్యత ఉంది, అర్హత ఉంది, నువ్వు ఫిట్టే నువ్వు. అంచేది నీకు ఆ వేదాలు అన్ని గొడవల్లోకి వెళ్ళక తెలుసుకోలేవు, నువ్వు అందులోకి వెళితే నీ కోరికల గొడవలోకి వెళ్ళకు. నువ్వేం చేస్తావంటే నిశ్రేయగుణ్యోహో, వేదాల్లో గుణాల గురించి చెప్పారు, ఈ సత్వగుణం రజోగుణం తమోగుణం గురించి. ఏ గుణం ఉన్నవాడు ప్రవర్తన ఎలా ఉంటుందో అది చెప్పాడు, గుణాలు చెప్పాడు. ఆ గుణాలకు సంబంధించిన ప్రవర్తన, ఏ గుణం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అది కూడా వేదంలో చెప్పాడు. అంచేది నువ్వు ఆ గుణాలన్నీ దాటి వెళ్ళిపోనవు, ఆ గుణాల్లో పడకు నువ్వు. ఏది రజోగుణం? రజోగుణం ఉన్నవాడు మాట ఒక రకంగా ఉంటుంది, సత్వగుణం అసలు మాటలోనే మీకు తెలుస్తూ ఉంటుంది తేడా. అంటే ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్లో, రిటర్న్ ఎక్స్ప్రెషన్లోనే మీకు ఆ మనిషి సాత్వికంగా ఉన్నాడో, రాజసికంగా ఉన్నాడో, తమ్ముగుణంగా ఉన్నాడో, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి. మనకు ఆ బిహేవియర్లో తెలుస్తుంది వాడికి, తర్వాత వాడు స్పోకెన్ ఎక్స్ప్రెషన్లో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. గుణాలు చాలా ఉన్నాయి, ఏ సత్వగుణం అని రజోగుణి అని బంధించే గుణాలు. ఆ గుణాలకు స్వభావం ఉంటుంది. తర్వాత కొంతమందికి భోగాలంటే బాగా ఇష్టం, ఏ పని చేస్తే ఏ భోగం వస్తుందో అది కూడా వేదంలో చెప్పాడు. నువ్వు ఆ భోగాలు గొడవలోకి వెళ్ళకు, తెగుల్చుకోలేదు నువ్వు భోగాలు వెళ్తే. ఈ భోగాలు సాడి భోగాలు అనిపిస్తూ భోగాలను ఎవడో జయించలేడు. ఇప్పుడు నిప్పు మీద నెయ్యి వేస్తూ, నిప్పు మీద కిరసనాలు వేస్తూ నిప్పు అడపగలవా? అయితే భోగాలు అనిపిస్తూ నువ్వు భోగాలను జయించలేవు నువ్వు. అయితే ఉన్నాయి చెప్పాడు, ఏ పని చేస్తే ఏ భోగం వస్తుందో అవి కూడా చెప్పాడు. వేదంలో అన్నీ చెప్పబడ్డాయి. అంచే నువ్వు భోగాల గొడవలోకి వెళ్ళి ఎంజాయ్మెంట్ గొడవలో వద్దు, నీకు పెర్ఫెక్షన్ గొడవ చూసుకో. నీ గోల్ ఎంజాయ్మెంట్ కాదు, ఈ పెర్ఫెక్షను. నీకు సంబంధించినంతవరకు నీకు పనికొచ్చే విషయాలు చెబుతున్నాను, ఆ గుణాలు, ఆ గుణాల వల్ల వచ్చే భోగాలు, ఆ భోగాలు ఎలా రావాలో దానికి మార్గాలు, ఇవన్నీ వేదంలో ఉన్నా గొడవలను వదిలే. నీకు అనవసరం ఆ గొడవలోకి వెళ్ళి, ఆ చాప్టర్ అంతా వదిలేయి. నువ్వు ఆ గుణాలను అతిక్రమించి బయటకు రా, నువ్వు ఆ గుణాలను వదిలేసుకో. నువ్వు నువ్వు గుణాతీతులు అవ్వాలి, నువ్వు బ్రహ్మజ్ఞానం అవ్వాలి, నువ్వు బ్రాహ్మ్యస్థితి పొందాలి, నువ్వు ఆత్మస్థానం పొందాలి, నువ్వు ఆత్మస్థితి పొందాలి, సుఖస్వరూపం పొందాలి. నీ స్వరూపంలో సుఖం ఉంది, అంటే ఆ సుఖస్వరూపం నువ్వు పొందాలి. ఈ బయట గొడవల ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే భోగాలు వాటిలోకి వెళ్ళక దానికి అంతు లేదు. ఆ ఎంజాయ్మెంట్లోకి వెళ్తే దానికి ముగింపు లేదు. ఎంజాయ్ చేసే కొద్దీ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అంచేది నువ్వు ఆ విషయాల్లోకి వెళ్ళే దర్జన మూడు గుణాల్లోంచి విడుదల. మాయ అంటే మాయ అనేది మూడు గుణాల్లోనూ ఉంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో మాయ అనేది మూడు గుణాల్లో ఉంది. అంచేది భగవంతుడి గుణాల్లో మాయ పెట్టాడు. నువ్వు అంచేది మూడు గుణాల్లోంచి బయటకు వచ్చాయి. నీకు మూడు గుణాలు బంధించే గుణాలయ్యి, అందులో ఒకటి మంచి గుణం ఉండొచ్చు, రెండు చెడ్డ గుణం ఉండొచ్చు, కానీ అన్ని మంచి గుణాలే. నువ్వు అందులోంచి బయటకు వచ్చాయి అర్జున. ఆ గుణాల గొడవలో ఉండకు, అదంత మాయకి సంబంధించిన విషయాలు. అందులోంచి బయటకు వచ్చేయి అర్జున. నువ్వు గుణాతీతులు కావయ్యా. నేర్ద్వాంద్వాహ, మన ప్రారంభాన్ని బట్టి మనకు దుఃఖం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తాడు. అంటే డెస్టినీ మన కాల ప్రవాహంలో ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. అంటే తల్లి కడుపులోంచి బయటకు వచ్చింది మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఏ ఒక్కడి జీవితం యూనిఫారంగా వెళ్ళదు. అనేక అప్స్ డౌన్స్ ఉంటాయి మానవ జీవితంలో, అప్స్ డౌన్స్ ఉంటాయి. కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, తర్వాత నీకు విషాదం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది. అంటే ఈ మూడ్స్ వస్తూ ఉంటాయి కదా. నువ్వు మనకి ఎప్పుడు యూనిఫారంగా లైఫ్ ఉండదు, అప్స్ డౌన్స్ ఉంటాయి. అంచేత నువ్వు అప్స్ డౌన్స్ వచ్చినప్పుడు వాటికి అతీతంగా ఉండవు. అంటే ఇందులో విషయం, నీకు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకు, ఏదైనా కష్టం వస్తే కుంగిపోకం. అలా నీ బ్రెయిన్ ఎప్పటికెప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా ఉండు, నీ బ్రెయిన్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా ఉండు. ఇందులో రహస్యం ఏంటంటే నీ బ్రెయిన్ని ఎప్పుడు, అంటే కారుకి డ్రైవర్ ఎటువంటి వాడో, మన శరీరానికి మన బుద్ధి డ్రైవర్ లాంటి వాడు. ఆ డ్రైవరు బట్టే కారు తోలటం జరుగుతుంది, అలాగే మన బుద్ధిని బట్టే మన శరీరం నడుస్తూ ఉంటుంది. అంచేత బుద్ధి నీకు, నువ్వు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటా అంటే నీ బుద్ధి పవిత్రం అవుతుంది అర్జున. నీ బుద్ధి ఏకాగ్రం అవుతుంది. ఉడికే ఎడ్యుకేషన్ అంటే ఉడికే అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, అమెరికాలో ఉంది, ఇక్కడ ఇండియాలో ఉంది, విషయ సేకరణ కాదు ఎడ్యుకేషన్ అంటేనే. ప్రపంచంలో విషయాలను సేకరించడం కాదు ఎడ్యుకేషన్ అంటే. నీ మనస్సును ఏకాగ్రం చెయ్యి, నీ మనస్సును పవిత్రం చెయ్యి. ఒకటి కాన్సన్ట్రేషను, రెండు ప్యూరిఫికేషను. అది అవసరం. ఎడ్యుకేషన్ అంటే అది కేవలం ఏదో విషయాలు చెరికి మీద ఎంతమంది జనాభా ఉన్నారు, ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ సేకరణే ఈ విషయాల్లోనే, విషయాలను సేకరించడమే విద్య కాదు. విద్య కాదు, నువ్వు పవిత్రుడు అవటం, నువ్వు ఏకాగ్రత సంపాదించడం, అంతే విద్యలో ముఖ్యమైన భాగాలు. అంచేది నువ్వు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేస్తే నీ కాన్సన్ట్రేషన్ వస్తుంది, ప్యూరిటీ వస్తుంది, తర్వాత ఏమో ఒక వినయం వస్తుంది, నీ బిహేవియర్లో ఒక వినయం వస్తుంది. నీకు ఆరోగ్యన్స్ ఉంటే తగ్గిపోతుంది అర్జున. ఒకవేళ మనిషికి ఏదో అంతకంత గర్వం ఉంటుంది కదా, ధనాన్ని బట్టు, విద్యను బట్టు, అధికారాన్ని బట్టు, వాడి కాని గొడవలతో వాడు తాదాత్మ్యం పొందుతాడు. ఇప్పుడు చనిపోతే ధనానికి వాడికి సంబంధం ఉంది, ఏమీ సంబంధం లేదు. కానీ వాడికి వాడి కాని విషయాలతో తాదాత్మ్యం పొంది అక్కడి నుంచి మళ్ళీ అహంకారం, గర్వం తెచ్చుకుంటాడు మనిషి. అంచేది నువ్వు ఏదైతే కాదో దాంతో నీకు డబ్బు ఉండొచ్చు, కానీ నువ్వు డబ్బు కాదు. నీకు ఏదన్నా ఇప్పుడు నీకు ఏదైనా అధికారం ఉండొచ్చు, కానీ నీకు అధికారం ఉండొచ్చు, కానీ ఎప్పుడు నువ్వు అధికారంలో ఉండవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కాల ప్రవాహంలో. ఇది వేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయి గొడవలు పట్టుకుని నువ్వు ఊగిసలాడకు. వేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోతాయి కొన్ని విషయాలు, వాటిని పట్టుకుని ఊగిసలాడకు. నువ్వు నిర్ద్వంద్వహ, నీకు పరిణామంలో నీ జీవితంలో నీకు ద్వంద్వాలు వస్తూ ఉంటాయి, నువ్వు తట్టుకోవడం నేర్చుకో. తట్టుకోవడం నేర్చుకుంటే నువ్వు పవిత్రుడవుతావు, నిర్మలుడు అవుతావు, నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ తట్టుకుంటా అంటే నీకు మనస్సు విరోధంగా ఉండదు, నీ మనస్సు మిత్రుడిగానే ఉంటుంది. నీకు నీ మనస్సు మిత్రుడిగా ఉంటే నీకు నీ మనస్సు నీకు సేవ చేస్తుంది, నీ మనస్సు నీకు శత్రువుగా ఉంటే ఎక్కువ నీకు అపకారం చేస్తుంది. బయట వాళ్ళు నీ పట్ల ఎలా ఉన్నారని కాదు, నీ మనస్సును నువ్వు ముందు స్వాధీనం చేసుకో, అది నీకు అనుగుణంగా ఉండేటట్టు చేసుకో అర్జున. నిత్య సత్వస్థ నీ హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో పరమార్థం ఉంది, పరమార్థం ఉంది. నీ హృదయంలో ఈశ్వరుడున్నాడు, నీ హృదయంలో అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు. అక్కడ ఉండటం నేర్చుకో. మనస్సుతోటి, దేహముతోటి, ఇంద్రియములతోటి సంబంధము లేకుండా ఒక చావు లేని సత్పదార్థం నీ హృదయంలో ఉంది, చాలా క్లోజ్గా ఉంది నీకు, చాలా నియర్గా ఉంది, డియర్గా ఉంది. అక్కడ వస్తువా అది నీవై ఉన్నావు, కానీ రాంగ్ థింకింగ్ వల్ల, రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్ల నీకు అది నీవన్న సంగతి నీకు తెలియటం లేదు. నీ హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది, సత్యమైనది నిత్యంగా ఉంటుంది, కానీ సత్యము కానిది ఏది నిత్యముగా ఉండదు అని అక్కడ కనుక ఇప్పుడు స్థిరంగా ఉండగలిగితే, నీ హృదయ స్థానంలో నువ్వు స్థిరంగా నిలబడగలిగితే అక్కడ నువ్వు కాని దానితో నెమ్మదిగా వేరు పడతావు. నువ్వు ఏదైతే అవును అది కాదు అనుకుంటున్నావు, ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నావు, అది అవును అనుకుంటున్నావు నువ్వు. అంచేత నువ్వు సుఖపడాలంటే అక్కడ ఉండటం నేర్చుకో, హృదయ స్థానంలో ఉండటం నేర్చుకో. అప్పుడు నీ శరీరము, నీ ఇంద్రియములు, నీ మనస్సు, నీ బుద్ధి అన్నీ నీకు స్వాధీనంలోకి వస్తాయి. వాటి స్వాధీనంలో ఉంటే నువ్వు సుఖపడవు. నీ ఇంద్రియముల స్వాధీనంలో, నీ మనస్సు స్వాధీనంలో ఉంటే నీకు సుఖపడవు నువ్వు. అయ్యి నీ స్వాధీనంలో ఉంటే నువ్వు సుఖపడతావు, నువ్వు సుఖీ అవుతావు నువ్వు. అంచేత వాటిని అయి నువ్వు నెమ్మదిగా కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. కంఫర్ట్ కాదు, కంట్రోల్ ఇచ్చే హ్యాపీనెస్ కంఫర్ట్ ఇవ్వదు. అంటే వాటిని నెమ్మదిగా నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి అర్జున. నిత్య సత్వస్థ అంటే అక్కడ సత్వగుణం కాదు, సద్వస్తువులో ఉండటం నేర్చుకో. అదే భగవాన్ చెబుతూ ఉంటారు, నీ హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, దాంతో నీకు జత చేయటం చేతనైతే చేసుకో. దాంతో నీకు ఎలా స్నేహం చేయాలో తెలియదు అనుకో. బయట సత్పురుషులతో సహవాసం చేయి. నీ హృదయంలో ఒక సత్యవస్తువు ఉంది, చావు లేని ఒక వస్తువు ఒకటి ఉంది. అది మోర్టల్ కాదు, ఇమ్మోర్టల్. అది శరీరం చనిపోతుంది, దానికి చావు లేదు. ఇదేమో దీనికి డెత్ ఉంది, అది డెత్ల స్పిరిట్. దాంతో నీకు సహవాసం గురిస్తే బయట సత్పురుషులతో నీకు సహవాసం అక్కర్లేదు. అక్కడ నీకు ఉండటం చేతనాక, నీ సోర్సులో నువ్వు ఉండటం నీకు చేతనాకపోతే బయట సత్పురుషులతో సహవాసం చేయటం నేర్చుకో. నిత్య సత్వస్థవ నీ లోపల హృదయంలో నువ్వు ఉండటం అలవాటు చేసుకో. ఇప్పుడు ప్రతి మనిషి ఎక్కడ జీవిస్తున్నాడు, వాడు బ్రెయిన్లో జీవిస్తాడు. తర్వాత మనకు రాత్రులు నిద్ర, మైండ్కి ప్లేసు శిరస్సు, హెడ్. తర్వాత మనకి హెడ్లోంచి మైండ్ హార్ట్లోకి విత్డ్రా అయినప్పుడు నిద్ర వస్తుంది, అప్పుడు దాకా నిద్ర రాదు మనకి. అంటే మైండ్ ఎక్కడ ఉంటుందంటే మనకి డే టైంలో బ్రెయిన్లో ఉంటుంది. అంటే బ్రెయిన్ మైండ్కి సీట్. రాత్రులు నిద్రపోయేటప్పుడు అది విత్డ్రా అవుతుంది, ఎప్పుడు దాని సోర్స్లోకి విత్డ్రా అవుతుంది మైండ్. విత్డ్రా అయినప్పుడు నీకు నిద్ర వస్తుంది. తర్వాత మనకు రెండు తెలియదు, మనకి మనం చనిపోయినట్టు మన పక్కవాడికి తెలుస్తుంది, కానీ మనం చనిపోయామని మనకు తెలియదు. మనం చనిపోతాం కదా ఏ రోజున, ఏదో రోజునే. ఇదే లాస్ట్ బ్రీతింగ్, ఇది మనకి. మనం తల్లి కడుపులో నుంచి బయటికి రాగానే గాలి పీల్చుకుంటాం, అది తెలియదు మనకి. తర్వాత చివరి గాలి కూడా మనకు తెలియదు, ఇదే చివరి గాలి అని తెలియదు. ఇంకా మళ్ళీ గాలి తీసుకుంటాం అనుకుంటాం, ఈ లోపల ప్రాణం పోతుంది. పక్కవాడు తెలుస్తుంది మనం డెడ్ అని, మనకు తెలియదు మనం డెడ్ అని. మన పక్క ఉన్నవాడికి వీడు డెడ్ అని తెలుస్తుంది. మొదటి శ్వాస మనకు తెలియదు, చివరి శ్వాస కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఇవి తర్వాత నీకు రాత్రి నిద్రపోయే ముందు నీ మైండ్ విత్డ్రా అవుతుంది దాని సోర్సులోకి. ఎక్కడికి? ఫిజికల్ హార్ట్ కాదు, బ్రెయిన్లోంచి స్పిరిచువల్ హార్ట్లోకి దాని భర్త ప్రోసెస్కి విత్డ్రా అవుతుంది. ఆ విత్డ్రా అయ్యే టైం నీకు తెలియదు సరిగ్గా, నీకు నిద్ర వచ్చే క్షణం నీకు తెలియదు, నిద్ర వస్తుంది ఆ క్షణం కూడా నీకు తెలియదు. అది అంటే సరిగ్గానే విత్డ్రా అయిన క్షణం మటుకు నీకు తెలియదు, కానీ విత్డ్రా అయిన వెంటనే నీకు స్లీప్ వస్తుంది. ఇక్కడ నిశ్చేస అక్కడ నీ హృదయంలో ఉన్నట్టు అలవాటు చేసుకొని హృదయంలో, అంటే పగలేమో బ్రెయిన్లో ఉంటుంది, నైట్నేమో నిద్రలో ఏమో దాని సోర్స్లో ఉంటుంది, మైండ్ అక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు నీవుగా ఉన్నావు, నిద్రలో నువ్వు నీకు దేహం ఉందని మైండ్ ఉందని వీటితోటి నీకు ఉన్న వాటితోటి అనుబంధం లేదు. నువ్వు అక్కడ గాడ్ లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్. గాడ్ నిద్రలో నువ్వు ఉంటావు కానీ దేనితోటి నీకు తాదాత్మ్యం లేదు. అది జాగ్రత్త అవస్థలో నువ్వు ఆ స్థితి తెచ్చుకోవాలి. నువ్వు జాగ్రత్త అవస్థలో ఆ స్థితి నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు ఆ నిత్య సద్వస్తువు అంటే ఏదైతే సత్యమో, దేని స్వరూపం అయితే సత్యమో, దేని స్వరూపం అయితే నిత్యమో, ఏది సుఖస్థానము, ఏది శాంతి స్థానము, దేనికి పుట్టిగా చావు ఎలా ఉంటుందో ఏ వస్తువుకి అయితే తెలియదో, ఏ వస్తువుకి అయితే ఆది కానీ అంతం కానీ లేవో, అది నీ హృదయంలోనే ఉంది, అది నీవిగా ఉన్నావు, అక్కడ ఉండటం నేర్చుకో. అది నీకు చేత కాకపోతే అక్కడ నేర్చుకోవడం పని, ప్రయత్నం చెయ్యి. కాలాన్ని నేను హృదయంలో ఉండటం నేర్చుకో, అక్కడ నేర్చుకోవడానికి అలవాటు చేసుకో. లేదా హృదయంలో ఎక్కువగా ఎవరు ఉంటున్నారో వాళ్ళతోటి నువ్వు స్నేహం చేస్తున్నప్పటికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తూ ఉంటాయి. దాన్నే మన వాళ్ళు గోళీ కంపెనీ అన్నారు. అంటే మన జీవితంలో మూడు భాగాలు చేస్తూ భాగం నిద్రలో గడిపోతుంది. మన జీవితాన్ని మూడు భాగాలు చేస్తే ఒక భాగం అంతా నిద్రలో వెళ్ళిపోతుంది, ఇంకో భాగం పొట్ట కోసం రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు చూడండి, ఇంకో భాగం ఏదో చాకరీతో మనం పోషించుకోవాలి కదా, మనకు శరీరం ఉంది కదా, శరీరం వస్తే పొట్ట వచ్చేస్తుంది. అంచేత ఈ పొట్టను పోషించుకోవాలి, దానికోసం ఒక భాగం ఖర్చు అయిపోతుంది. రెండు వంతులు ఇలా, ఇప్పుడు ఒక వంతు నిద్ర, ఇంకో వంతు ఏంటి పొట్ట పోషించుకోవడానికి, ఇంకా వంతు మనం తెలివి తక్కువ పనులు చేసినా, తెలివైన పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, ఇంకో మంచి పనులు చేసినా, ఇంకా వన్ థర్డ్ భాగం ఉంది మన చేతిలోనే, మిగతాది మన చేతిలో లేదు. టూ థర్డ్ సైడ్ వెళ్ళిపోయింది, ఇంకెంత వన్ థర్డ్, ఆ వన్ థర్డ్ టైంలోనే తెలివి తక్కువ పనులు చేస్తాం మనం. కొంతమంది తెలివైన పనులు చేస్తారు, కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది చెడ్డ పనులు చేస్తారు. అంటే నీకు అనుకూలంగా ఉన్న కాలంలో నువ్వు మంచి అంటే నువ్వు సత్కర్మలు చేస్తావంటే నెమ్మదిగా వివేకం పెరుగుతుంది. రహస్యం అది. ఈ మేస్టర్ ఉన్నారు గొట్టిముక్కల రామకృష్ణ గారు, ఆయన సెల్ఫ్లెస్గా చేస్తున్నారు కదా, ఆ సెల్ఫ్లెస్గా చేస్తామంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, డిస్క్రిమినేషన్ పెరుగుతుంది. ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది మనకు పనికొచ్చేది, ఇది పనికిరానిది అనే డిస్క్రిమినేషను, స్వార్థం లేకుండా పనిచేసేవాడికి, సెల్ఫ్ సెంటర్డ్ కాకుండా పనిచేసేవాడికి సహజంగా వర్క్లోంచి ఆ ఇంటెలిజెన్స్ ఉద్భవిస్తుంది. అంటే సత్కర్మ చేసేవాడికి, సత్పురుషుడికి నెమ్మదిగా వివేక భావం తెలివితే అట్లా పెరుగుతూ ఉంటాయి వాడికి స్లోగాను. అంటే ఆ డిస్క వివేకం అంటే విభజన, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఇందులో మరణానంతర జీవితం కూడా ఏది ఉపయోగపడుతుంది, మనకి కూడా వచ్చేదేది కూడా రానిదేది అనే వివేకం వాడికి తెలుస్తూ ఉంటుంది. ఏ సత్కర్మ చేసేవాడికి ఆ బ్రెయిన్ షూట్ బ్రెయిన్ అవుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, అంటే సూక్ష్మ విషయాలను కూడా గ్రహించే శక్తి ఆ బ్రెయిన్కి వస్తుంది అన్నమాట, సటిల్ విషయాలు కూడా వచ్చే వస్తుంది అని చెప్పాడు. అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తా ఉంటాడు కదా. ఆయన ఏం చెప్తాడంటే, చాలామందికి డబ్బు విలువ తెలుస్తానని డబ్బు సంపాదించుకుంటున్నారు, కానీ ఆత్మజ్ఞానం విలువ తెలియటలేదు అని చెప్పి ఎవరో సంపాదించుకుంటారు కదా. వాళ్ళు మంచివాళ్ళే, ఇప్పుడు అమెరికా వెళ్ళినా డబ్బు సంపాదించుకోవడానికి కదా, అమెరికా వెళ్తే ఎందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదించుకోవడానికి, దాని విలువ తెలుస్తుంది కాబట్టి వెళుతున్నారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడంటే, ఈ జ్ఞానం విలువ తెలియటలేదు అని చెప్పి జ్ఞానం విలువ తెలిస్తే దానికి సంపాదించాలని బుద్ధి వాడికి కలుగుతుంది, దాని విలువ తెలియకపోవడం వల్ల సంపాదించాలని బుద్ధి కలగటం లేదు అని చెప్పి శ్రవణం చెయ్యాలి. మీరు ఎవరైనా పెద్దలు చెబుతుంటే సబ్జెక్ట్ శ్రవణం చెయ్యాలి, అదొకటి. లేకపోతే మీ అంతరం మీరు చదువుకోవాలి ఒక గంట సేపు. ఇంకా వన్ థర్డ్ భాగం మనలో ఉంది కదా, మనకు స్వాధీనంలో ఉంది, తెలుగు తక్కువ పనులు మానేసి కొంచెం తెలివైన పనులు చేస్తూ, చెడ్డ పనులు మానేసి కొంచెం మంచి పనులు చేస్తూ, మనం బాగుపడే విధానం మన వంటరి టైం చూసుకోవాలి. మిగతా మన టైం మన స్వాధీనంలో లేదు. అంటే మనకి నీకు ఎంతైతే టైం ఉందో, నీకు 80 సంవత్సరాలు బయటితే నీ చేతిలో ఉన్న టైం ఒక 20 సంవత్సరాలు, మిగతా 60 సంవత్సరాలు నీ చేతిలో ఉండదు. చిన్నతనం చేష్టలోనో లేకపోతే నిద్దట్లోనో లేకపోతే పొట్ట కోసం పనిచేసి ఏదో రకంగా వెళ్ళిపోతుంది. ఇంకా నీ జీవితంలో మొత్తం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. అందు ఆ టైం అనేది నువ్వు సాధన చేసుకుని సత్కర్మలు చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ సద్బుద్ధిని ప్రసాదించమని, సహృదయాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తూ నీ 80 సంవత్సరాలు జీవితే మిగతా 20 సంవత్సరాలనే టైంని సద్వినియోగం చేసుకోమను. టైం మన కోసం ఆగదు. నువ్వు ఆగు, టైంను ఆగమంటే మన కోసం టైం ఆగదు. ఉన్న టైంను సద్వినియోగం ఎవడైతే చేసుకుంటున్నాడో వాడు వివేకవంతుడు అంటారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు టైము తెలుగు తక్కువ వాడికి తెలివైన వాడికి తేడా ఏంటంటే, తెలుగు తక్కువ వాడికి కూడా అవకాశం వస్తుంది కానీ అవకాశాన్ని వదిలేస్తాడు. తెలివైన వాడు ఏం చేస్తాడు, సడన్గా అవకాశాన్ని పట్టుకుంటాడు. వాడికి వస్తుంది, తెలుగు తక్కువ వాడికి అవకాశం వస్తుంది, తెలివైన వాడికి కూడా అవకాశం వస్తుంది. కానీ తెలివి తక్కువ వచ్చిన అవకాశాన్ని వదిలేస్తాడు, తెలివైన వాడు కాలాన్ని పట్టుకుంటాడు. కాలాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. తెలివి తక్కువ వాడికి కాలం చేతిలో ఉంది, తెలివైన వాడికి చేతిలో ఉంది. అయితే నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకో, కాలాన్ని దుర్వినియోగం చే, నీకోసం కాలం ఆగదు. కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకోసం కాలం ఆగదు. ఉన్న కాలాన్ని నువ్వు సద్వినియోగం, ఆ టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అర్జున. అంచేది నువ్వు సత్వగుణంలో ఉండటం నువ్వు అలవాటు, అన్ని గుణాలకు అతీతంగా ఉండటం అలవాటు చేసుకో. నీకు ఈ గుణాలు పాత అలవాట్లను బట్టి గుణాలు వస్తూ ఉంటాయి. వాటి యొక్క వేగం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. వాటి వేగం ఉంటుంది, వాటి అలవాట్ల యొక్క వేగం ఉంటుంది, వాటి వేగం తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఒకసారి రమణ మహర్షి గారు అన్నారు, ఏమన్నా హృదయంలో నారాయణుడి ఉన్నాను భగవద్గీతలో చెప్పాడు కదా, ఉంటే నాకు ఎందుకు కనపడ్డాను ప్రశ్న. ఒకసారి రమణ మహర్షిని ప్రశ్న వేశారు, భగవంతుడు అందరి హృదయాల్లో నేను ఉన్నాను, నివాసంగా ఉన్నాను గీతలో చెప్పాడు కదా, అది నిజమైతే నాకు కనపడాలి కదా అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఉన్నాడో లేదో నీకు చూపిస్తాను, ముందు నీకున్న అలవాట్లలోంచి బయటికి రా అన్నాడు. నీకున్న రాంగ్ థింకింగ్లోంచి, రాంగ్ హ్యాబిట్స్లోంచి నువ్వు బయటికి రా, అప్పుడు ఉన్నాడో లేదో ఇక్కడే తెలియచేస్తానని చెప్పాడు. అలా ఆడు రాంగ్ థింకింగ్లోంచి, ఆడు రాంగ్ హ్యాబిట్స్లోంచి ఆడు బయటకు వస్తే వాడే ఎరుకులోకి వస్తాడు. ఇప్పుడు గాయత్రి మంత్రం అర్థం ఏంటి, నాకు సద్బుద్ధి ప్రసాదించు, సహృదయం ప్రసాదించు. నువ్వు ఎలా ఎరుకులోకి వస్తావో అలా జీవించే విధానం నీకు నేర్పనే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అదే అంటే మన బుద్ధి సద్బుద్ధి ప్రసాదిస్తే అన్నీ వచ్చేసినట్టే మనకు, అన్నీ వచ్చేసినట్టే మనకు, అన్నీ చేతిలో ఉన్నట్టే. బుద్ధి బాగుపడాలి, ముందు మనం చేసుకోవాలి, మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలి. ఎంచేదంటే మన బుద్ధిని మనం బాగు చేసుకుంటే అది సత్యానికి వెళ్ళి దారి చూపిస్తుంది, అది వే మార్గం చూపిస్తుంది. అది అంచేది అన్నిటిలో కంటే దేహం కంటే ఇంద్రియముల గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యము గొప్పది. అది నీవై ఉన్నావు, అది ఆ చైతన్యము నీవై ఉన్నావు. ఎన్నిట్లకంటే అది అచేతమైనది, ఎన్నిట్లకంటే ఇది అచేతమైనది. అయితే ఈ బుద్ధి ఈ మనస్సు ఎక్కడైతే అణిగినిపోయో, అణిగిపోతే ఆ చైతన్యం నీకు అనుభవంలోకి వస్తున్నా. కానీ మామూలుగా మనం ఏదో లెక్కలు నేర్చుకున్నట్టు, ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మన బుద్ధి కదా ఆబ్జెక్ట్ కాదు, చైతన్యం ఇక్కడ రహస్యం. అది మీరు అర్థం చేసుకోవాలి, మన మైండ్కి ఆబ్జెక్ట్ కాదు ఏది, చైతన్యం. ఎక్కడైతే మనస్సు పూర్తిగా అణిగిపోయిందో, వేరుతో సహా ఎప్పుడైతే అణిగిపోయిందో, నీ లోపల ఉన్న చైతన్యం ఎరుకలోకి వస్తుంది. అంతేగాని మనం ఫిజిక్స్ ఏదో నేర్చుకున్నట్టు మన మైండ్ తోటి ఎక్వైర్ చేసేది కాదు, మైండ్ అణిగిపోవాలి. మైండ్ అణిగిపోతే ఆ లోపల ఉన్న చైతన్యం దాని అంతర్గతం స్వచ్ఛందంగా నీకు ఇరికడే వస్తుంది, అది రియలైజేషన్ అంటే. అది అంతేగాని నీ మైండ్కి అందటం నీకంటే చిన్న వస్తువు ఏం కాదు. ఇది ముందు ఇది అణిగిపోవాలి, దానికి ఉన్న అలవాట్లతో సహా అణిగిపోవాలి దానికి. తర్వాత ఈ దేహము నేననే బుద్ధి కూడా పోవాలి వాడికి. దేహము నేను అనుకుంటా ఉంటాడు కదా, అది రాంగ్ అయ్యి, అది ఫాల్స్ అయ్యి. ముందు ఇదే రామకృష్ణ పరమహంస గారిని అడిగారు, జ్ఞానం అంటే ఏమిటని. ఏమన్నారు, జ్ఞానం అంటే ఏంటని అడిగారు ఒకసారి రామకృష్ణ. నేను ఒక వాక్యంలో ప్రశ్న అడుగుతున్నాను, మీరు కూడా ఒక వాక్యంలో నాకు సమాధానం చెప్పమని. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ప్రతి మనిషి నేను అంటాడు. ఏమంటాడు, నేను అంటాడు. అది ప్రతి మనిషి అంటాడు కదా, నేను దేవుడు లేడని చెప్పేవాడు కూడా నేను అంటాడు, నేనున్నానని చెప్తాడు. నువ్వు నేను నేను అంటున్నావు కదా, ఎవరు అంటున్నారు నేననే? లోపల నా చైతన్యానికి బాడీ ఎక్కర్లేదు. అసలు ఈ మైండ్ ఇప్పుడు ఆ శరీరం ఎవరిదంటే మీరేం చెప్తారు? హూజ్ బాడీ ఇస్ దట్? ఆ శరీరం ఎవరిదంటే మీరేం చెప్తారు? నాదని చెప్తారు. ఆ శరీరం ఎవరిది? నాదని చెప్తారు. నాదని ఎవరు చెబుతున్నారు? మీ మైండ్ చెబుతుంది లోపల. ఈ శరీరం నాదని శరీరం చెప్పటం లేదు, లోపల ఎవరు చెబుతున్నారు? మీ మైండ్ చెబుతుంది ఈ శరీరం నాదని. ఇప్పుడు నీకు నేను నేను అంటున్నాను, నేనని ఎవరు శరీరం అంటాను లేదు, లోపల మైండ్ అంటాను అంతే కదా. నేను నేనని శరీరం అంటాను లేదు, మనస్సే నేను నేను అంటాను. ఏదైతే నేను నేనని అంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అది నీకు తెలియాలి కదా. ఇప్పుడు మనం ఈ నేను నిజమనుకుంటున్నాం కదా, ఈ నేను నిజమనుకుంటున్నాం కాబట్టి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాం. ఇంకా దేహంతో ఐడెంటిఫై అవుతుంది కాబట్టి అంచేది. ఏదైతే నేను నేను అనుకున్నావు అనుకుంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకున్నప్పుడు నీకు ట్రూత్ని రియలైజ్ చేస్తావు. అప్పుడు నువ్వు ట్రూత్ని రియలైజ్ చేసేది. నువ్వు ట్రూత్ని రియలైజ్ చేసే వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ లేదు, హ్యాపీనెస్ లేదు, బ్లిస్ లేదు నాకు. ఇది అంటే ఈ నేను, ఈ నేను నేను కాదని తెలుసుకున్నప్పుడే అప్పుడు నీ హృదయంలోంచి నదికి వరద వచ్చినప్పుడు శాంతి శాంతి పొంగుతుంది. నీ హృదయంలోంచి ఆ శాంతి పొంగి సహస్రారాన్ని ముంచేస్తే ఫ్లడ్ వచ్చినట్టు. ఎప్పుడు ఇది నువ్వు కాదని తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు నిత్య సాత్వస్త నీరు యోగక్షేమ. అందరికీ ఎవళ్ళ యోగక్షేమాలు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. రామ గుట్టు ముక్కలు రామకృష్ణారు ఏం చేస్తున్నారు, ఆయన యోగక్షేమాల గురించి ఆలోచించడం తగ్గించేసి ఈ ముసలోళ్ళ యోగక్షేమాల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి భోజనాలు సకాలంలో పంచుతున్నాయా లేదని. ఆయనకి మనలాంటి వాడే కదా ఆయన, ఆయనకి యోగక్షేమాలు ఉన్నాయి కదా. అంటే స్వార్థాన్ని తగ్గించుకుని ఇతరుల కోసం కొంత పని చేస్తున్నారు. ఆయన స్వార్థాన్ని తగ్గించుకుని ఇతరుల కోసం ఆయన టైంని ఉపయోగిస్తున్నారు. ఆయన కాలాన్ని కూడా ఇస్తున్నారు కదా. ఆయన డబ్బు ఇస్తున్నారో మనకు తెలియదు, ఆయన టైం ఇస్తున్నారు కదా. డబ్బు కంటే విలువైంది టైము. అంచేత ఆయన టైం ఏమో ఈ సోషల్ వర్క్ ఇస్తున్నారు ఆయనకి ఆ టైము. ఇక్కడ మనుషులు అన్న బలహీనత ఏంటంటే, ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు యోగం అంటే లేనిదాన్ని సంపాదించడం. యోగం అంటే ఏంటి? లేనిదాన్ని సంపాదించడం. ఆ వచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవడం క్షేమం. వచ్చిన దాన్ని ముడేసేస్తాడు. యోగం అంటే ఏంటంటే లేనిదాన్ని సంపాదించడం. యోగం అంటే ఏంటి? లేనిదాన్ని సంపాదించడం. ఆ వచ్చింది పోకుండా సర్వవిధంగా కాపలా కాసుకోవడం క్షేమం. ఈ రెండే ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. ఈ రెండే పూర్మ్యాన్ అదే చేస్తాడు, రిచ్ మ్యాన్ అదే చేస్తాడు. ఎడ్యుకేషన్ ఉన్నా అదే పని, ఎడ్యుకేషన్ లేకపోయినా అదే కానీ అదే పని. అంచేత ఈ రెండు ప్రతి మనిషి చేసే పని ఇదే యోగక్షేమ. ఎవడు యోగక్షేమాలు ఆడు చూసుకుంటా ఉంటాడు. సంపాదించడం దాచుకోవటం, సంపాదించడం దాచుకోవటం, ఆ హోర్డింగ్ మరి అది పోకుండా జాగ్రత్తగా చూసుకోవటం, చాలా కాపలాగా ఉంటారు. అర్జున అందరూ కూడా నీకెందుకు నీ యోగక్షేమాలు తగ్గించుకో. నీకు అస్తమా 24 గంటల సంపాదన గొడవలో ఉండకు. ఆ వచ్చిన దాన్ని కాపలా కా ఎలా కాపలా కాల్చుకోవాలి, ఎలా కాపలా కాల్చుకోవాలి, ఈ కాపలా గొడవలో ఉండకు. నువ్వు నువ్వు ఇన్ని యోగక్షేమాలు నువ్వు చూసుకోవటం వదిలేస్తే నేను చూస్తాను. నువ్వు చూసుకుంటే నీ చెప్పను నప్పుడు. నీ యోగక్షేమాల దృష్టి నాకు లేదనుకో, నీ యోగక్షేమాలు తగ్గించుకో. అస్తమాని సంపాదించుకోవడం దాచుకోవడం, సంపాదించుకోవడం దాచుకోవడం ఇదే పని కదా. మా మనిషికి అవి కొంచెం తగ్గించుకుని విచారణ చేసుకో. నువ్వు ఆత్మవిచారణ చేసుకుని ఎంక్వైరీ చేసుకో. నువ్వు ఈశ్వరాన్ని సత్యాన్వేషణలో కొంత ఉండు. నువ్వు అంటే నీ యోగక్షేమాలు నువ్వు చూసుకోకపోతే నీకు రోజులు వెళ్ళవనుకోకు. ఎవడైతే తన యోగక్షేమాలు వదిలేశాడో వాడు యోగక్షేమాలను భగవంతుడు తీసుకుంటాడు. అయితే భగవంతుడు కాదు వదిలేస్తాడేమని భయం. భగవంతుడి మీద మనకు నమ్మకం లేదు కదా. అంటే నీ యోగక్షేమాలు నువ్వు చూసుకోవడం మానేస్తే భగవంతుడు చూస్తాడు. కానీ భగవంతుడు చూడడేమని నీకు భయం వేస్తున్నాడు. ఆడు ఉన్నాడనే నమ్మకం నీకు లేదు కదా. ఆడు ఉన్నాడనే నమ్మకం లేనప్పుడు వాడి మీద నువ్వు ఎలా ఆధారపడతావు అసలు? అంటే నీ యోగక్షేమాలు నువ్వు చూసుకోకపోతే భగవంతుడు చూస్తున్నాడు. వాడిని వాడు చూసుకోకపోతే ఎవడు చూడడానికి వాడిని చూసుకున్నాడు, చూసుకున్నాడు ఈశ్వరుడు ఉన్నాడు, వాడిని చూసుకున్నాడు భగవంతుడు ఉన్నాడు. అంటే 24 గంటలు నువ్వు ఇదే చింతనలో ఉండకు. యోగక్షేమాలు నీ యోగక్షేమాలు 24 గంటలు నీ యోగక్షేమాలు నువ్వు చూసుకుంటే ఆత్మవిచారణ ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఆత్మవిచారణ చెయ్యాలి కదా. ఇంకెప్పుడు చేస్తావు నువ్వు? సత్యాన్వేషణ ఎప్పుడు చేస్తావు నువ్వు? 24 అవర్స్ ఇదే పని మీద ఉంటే యోగము క్షేమము, యోగము క్షేమము, యోగము క్షేమము. సంపాదించడం దాచుకోవటం, సంపాదించడం దాచుకోవటం, మళ్ళీ ఉన్నది పోకుండా చూసుకోవటం, ఉన్నది ఇదే అంటే 24 గంటలు అదే పనిలో ఉంటే నువ్వు సత్యాన్వేషణ ఎప్పుడు చేస్తావు నువ్వు? ట్రూత్ని ఎంక్వైరీ చేయకపోతే నీకు తెలియబడదు కదా, విచారణ లేకుండా నీకు అది తెలియబడదు కదా. నువ్వేమనుకుంటున్నావంటే నీ యోగక్షేమాలను చూసుకోబోతే ఈశ్వరుడు వదిలేస్తాడేమో నువ్వు అనుకుంటున్నావు. చూసి కూడా ఒకడున్నాడు, ఈ ప్రపంచాన్ని ఎవడైతే చూస్తున్నాడో ఆడు కూడా నిన్ను చూస్తాడు. అంటే నీకు నీ యోగక్షేమాలను నిరంతరం నువ్వే ఆలోచించుకుంటాడు. నీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది కానీ అంతర్ముఖం అవదు. నీ మనస్సు ఎంతసేపు ఇంద్రియాల వైపుకి వచ్చేస్తుంది కానీ లోపల లోచూపు రాదు, నీకు బయట చూపే కానీ లోచూపు రాదు. నీ యోగక్షేమ 24 గంటలు యోగక్షేమాలు కూడా ఉంటే నీ మనస్సుకు బయట చూపే కానీ లోపల చూపు రాదు. అంటే నీకు అంతర్ముఖం రాదు, అంతర్దృష్టి రాదు, బాహ్య దృష్టే కానీ అంతర్దృష్టి రాదు అర్జున. అంచేది నువ్వు తగుమాత్రంగా నీకు అది ఉన్నా 24 గంటలు యోగక్షేమాలతో నువ్వు టైం వేస్ట్ చేయకు. నువ్వు నిర్యోగక్షేమ ఆత్మవాను, నీకు అంతఃకరణం ఒకటి ఉంది. మీరు అన్నం తింటున్నారు కదా, శరీరానికి అన్నం పెడుతున్నారు. నీ అంతఃకరణం ఒకటి, దాన్ని పరిశుద్ధము చేసుకో. శరీరానికి రోజు స్నానం చేయిస్తున్నావు, శరీరాన్ని శుద్ధిగా ఉంచుతున్నావు. అలాగే నీకు అంతఃకరణం వల్ల లోపల పనిముట్టు ఉంది నీకు. ఆ పనిముట్టును కూడా ఎప్పుడు శుద్ధిగా ఉంచాలి. శరీరాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకుంటున్నావు, బుద్ధిని కూడా శుద్ధిగా ఉంచుకో. బుద్ధిగా శుద్ధిగా ఉంచుకోవాలి. నీ బుద్ధి శుద్ధిగా లేదనుకో నువ్వు ఆత్మవంతుడు అవ్వలేవు, పెద్దవాడు అవ్వలేవు, నీ అనవంతుడు అవ్వలేవు అర్జున. నీకు బుద్ధి శుద్ధి లేదనుకో, నీ అంతఃకరణం పవిత్రంగా లేదనుకో, నీ అంతఃకరణం నిర్మలంగా లేదనుకో, గాలి లేని చోట నీళ్ళు ఎలా ఉంటాయో, ఎక్కడ ఏ కెరటం లేనప్పుడు నీళ్ళు ఎంత స్వచ్ఛముగా ఉంటాయో, నీ బుద్ధి అంత నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛముగా ఉండాలి. అంత స్వచ్ఛమంగా బుద్ధి లేకపోతే నీకు వస్తువు స్వరూపం, నీ స్వరూపం నీకు తెలియదు. నీలో ఉన్నట్టు నీ స్వరూపం నీకు ఎరుకులోకి రాదు. సుఖం అనేది నీ స్వరూపంలోనే ఉంది, శాంతి అనేది నీ స్వరూపంలో ఉంది. నీకు నువ్వు పొందేది సుఖం కాదు, సంతోషాలు పొందుతున్నావు. ఆ సంతోషాలని ఎప్పుడైనా దుఃఖాల కింద మారిపోతాయి, దుఃఖంగా పరిణామంలో ఇదంతా దుఃఖం కింద మారిపోవచ్చు. నువ్వు జ్ఞానం సంపాదిస్తే నీ దుఃఖం అంతా సంతోషంగా మారిపోతుంది. నువ్వు జ్ఞానం సంపాదిస్తే ఆత్మవాన్, నీ అంతఃకరణాన్ని పవిత్రం చేసుకుని నువ్వు ఆత్మవంతుడవు అర్జున. ఆత్మవాన్, నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకో. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా నువ్వు ఆత్మవాన్, ఆత్మవంతుడు అవ్వలేవు. నువ్వు ఆత్మ అంటే స్వరూప సుఖం నీకు తెలియదు. స్వరూప సుఖం తప్పించి ప్రపంచంలో నిత్య సుఖం, శుద్ధమైన సుఖం ఒక స్వరూపం ఉంది. కానీ బయట ఏ వస్తువు లేని, బయట ప్రపంచంలో ఏ వస్తువులో, ఏ వస్తువులోని, ఏ పదార్థంలోనూ సుఖం అనేది లేదు. నీ స్వరూపంలోనే సుఖం ఉంది. ఆ స్వరూప సుఖం నీకు పొందాలంటే, ఆత్మసుఖం నీకు పొందాలంటే, ఆ బ్రాహ్మ్యస్థితి నువ్వు పొందాలంటే అంతఃకరణం శుద్ధి లేకుండా నువ్వు పొందలేవు అర్జున. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని ఆత్మనే పదమునే పొందు అర్జున. ఆత్మభాగ్యం ఆత్మసంపదను సంపాదించుకో అర్జున. నాకు ఇష్టమైన శ్లోకం ఒకటి వస్తుంది ఇక్కడ. యావానర్థ ఉదపానే, మీకు భోజనాలు ఇక్కడ ఉన్నా సాపాట ఉంది, చెప్పారు కదా మీటింగ్లో. మీకు ఈ ప్రవచనం అయిపోయిన వెంటనే మీరు భోజనాలు చేసేవాళ్ళండి, ఇక్కడ సాపాటు చేసేవాళ్ళండి. అందరికీ భోజనాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ భోజనాలు చేసే మీరు ఎవరింటికారు వెళ్ళొచ్చు. భోజనాలు లేకుండా వెళ్ళక్కర్లేదు అంచేది. అది మీటింగ్లో కూడా పెద్దలు చెప్పారు, మీరు ముఖమాటం పడక్కర్లేదు, ఇక్కడ లేచి అక్కడ కూర్చోవటమే. ఈ సభలోంచి లేచి ఇక్కడ కూర్చోవటమే. మధ్యలో మీకు అడ్డు వస్తున్నాం, ఇప్పుడు మీకు మెదడుకు మేత, తర్వాత పొట్టకు మేత. ఇప్పుడు మెదడుకు మేత ఉంటుంది కదా, మీరు తర్వాత పొట్టకు కూడా మేత అవసరం కదా. అంటే ఇక్కడ నుంచి లేచి మీరు వెళ్ళి బంచ్లో కూర్చోవటం, వడ్డించి సిద్ధంగా ఉంచుతారు. అలాగా వడ్డించని విస్తరం అంటారు, మీరు వెళ్ళి వడ్డించని విస్తరం ముందు కూర్చోవటం. ఇక్కడ ఇక్కడ నాకు ఫేవరెట్ శ్లోకం ఒకటి వస్తుంది. తర్వాత ఈ నెల ఇంకో విషయం, ఈ నెల 23వ తేదీన జిన్నూరులో మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం ఉంది. జిన్నూరు రమణ కేంద్రంలో ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జిన్నూరులో ప్రవచనం ఉంది. ఇది పత్రికలకు రాలేదు, రమణ పత్రికలో రాలేదని లేదనుకోకండి. మేము పొరపాటు పడ్డాం, ఈ నెల 23వ తేదీ జిన్నూరులో మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం ఉంది. యావానర్థ ఉదపానే సర్వత సంపులుతోదకే సావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య వియానత. యావానర్థ ఉదపానే సర్వత సంపులుతోదకే. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. ఇంకా ఇప్పుడు విషయాల మీద ఆనందం కోసం మనం ఆధారపడటం ఎందుకు? నీకు ఎటు చూసినా సుఖం వచ్చేస్తా అంటే బయట వస్తువుల మీద నీకు సుఖం ఆధారపడటం ఎందుకు? పంచదార ఫ్యాక్టరీ ఉన్నాడు చిల్లర కొట్లు అంటే పంచదార కోసం తిరగటం ఎందుకు? ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, నీకు ఎక్కడ చెయ్యి చాపితే అక్కడ మంచినీళ్ళు దొరుకుతా అంటే, నువ్వు ఎలా చెయ్యి చాపావు? ఎటు చూసినా నీకు మంచినీళ్ళు దొరుకుతున్నాయి, చెయ్యికి నీకు మంచినీళ్ళు అందుతున్నాయి, బాగా ప్యూరిఫైడ్ వాటర్ నీ చెయ్యి ఎలా పెడితే మంచినీళ్ళు అందుతున్నాయి నీకు. అటున్నప్పుడు కుళాయిల చుట్టూరు, నీళ్ళు కుళాయిల చుట్టూరు, నూతుల చుట్టూరు, చెరువుల చుట్టూరు ఎందుకు తిరుగుతావు? అదికా ఇప్పుడు నాకు ఇక్కడ నీరు అందుతుంది మంచినీళ్ళు తాగడానికి, ఇక్కడ నీరు అందుతుంది నాకు, కుళాయి దగ్గరికి పరిగెట్టం ఎందుకు? నీకు అర్థమవుతుందా? ఎటు చూసినా నీకు చేతికి మంచినీళ్ళు అందుతాడు తాగటానికి. నువ్వు నీళ్ళ మధ్యలో ఉన్నావు, మంచినీళ్ళు మధ్యలో ఉన్నావు, మంచినీళ్ళు మధ్యలో ఉన్నప్పుడు నువ్వు తాగటం మానేసి ఎక్కడో కుళాయి కోసం వెతుకుతావు ఎందుకు? నూతుల కోసం వెతుకుతావంటే ఆ చెరువుల చుట్టూరు తిరుగుతావు ఏంటి? అంతటా నీరు దొరికేవాడికి, అంతటా తాగటానికి మంచినీళ్ళు దొరికేవాడికి నీ చుట్టూరు, చెరువు చుట్టూరు, కుళాయిల చుట్టూరు తిరగటం ఎటువంటిదు అర్జున? ఎటువంటిదు బ్రాహ్మణస్య వియానత అంటే బ్రహ్మస్వరూపం పొందిన బ్రాహ్మణుడికి, ఎవడైతే బ్రహ్మస్వరూపం పొందాడు, ఎవడైతే తన స్వరూపాన్ని పొందాడు, ఎవడైతే బ్రాహ్మీస్థితి పొందాడు, అటువంటి బ్రాహ్మణుడికి అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు ప్రతివాడు బ్రాహ్మణుడే, అటువంటి బ్రహ్మస్వరూపం పొందినటువంటి ఆ జ్ఞానికి బ్రాహ్మణ్యుడికి, నీకు అర్థమవుతుందా? వేదాల్లో ఏ పని చేస్తే ఏ భోగం వస్తుందో, ఆ వేదాల్లో భోగం ఎటు చూసినా వాడికి సుఖం ఆ బ్రాహ్మీస్థితి, బ్రాహ్మీస్థితి పొందిన వాడికి, ఆ బ్రహ్మస్వరూపం పొందిన వాడికి వాడు నిరంతరం సుఖంలో ఊగిసలాడతా అంటే, వేదాలు చదువుకుని వేదాల్లో ఏ సుఖం ఉందో, మరి ఏ పని చేస్తే ఏ భోగం వస్తుందో, ఆ భోగాలు కూడా ఆ పనులు కూడా జ్ఞానికి ఆగడం ఎందుకు అర్జున? ఇక్కడ మీ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు మీరు. అంటే అంతటా నీరు దొరికేవాడికి నూ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? అలాగే వాడే సుఖ స్వరూపంలో, శాంతి స్వరూపంలో, జ్ఞాన సముద్రంలో ఎలా ఊగిసలాడేవాడికి వేదంలో ఏ పని చేస్తే ఏ భోగం వస్తుందో చెప్పారు కదా, ఆ భోగాలు కూడా ఆ పనులు కూడా ఈడికెందుకు? అవి నూచులు గోచులు లాంటివి ఏది? ఆ వేదాల్లో చెప్పిన సంతోషాలు ఎటువంటివి? నూచులు గోచులు లాంటివి ఈడికెందుకు? మామూలు వాళ్ళు తిరిగితే తిరగవచ్చు, జ్ఞానికెందుకు? అంటే జ్ఞానికి ఎంత సుఖం కావాలో వాడి స్వరూపణం సప్లై అవుతుంది, వాడికి ఎంత శాంతి కావాలో వాడి స్వరూపణం సప్లై అవుతుంది. ఇంకా బయట గుణాలు వాడికి, వాడు జ్ఞాని సుఖం పొందటం కోసం ఇంద్రియములేది కానీ, విషయముల మీద కానీ, మనస్సు మీద కానీ ఆధారపడక్కర్లేదు. నీళ్లు దొరకని వాడు కుళాయి దగ్గరికి పరిగెట్టాలి, ఎక్కడ మడితే అక్కడ నీళ్లు దొరికితే అంటే ఆడు నూతులు చుట్టూరు, కుళాయిలు చుట్టూరు తిరగడం ఎందుకు? ఆడి సుఖం మధ్యలో ఉండి, వాడి శాంతి మధ్యలో ఉండి, ఆడి సుఖ మధ్యలో ఉండి, సుఖ సముద్రంలో ఊగిసలాడేవాడికి వేదంలో ఏ పని చేస్తే ఏ సంతోషం వస్తుందని చెప్పాడు. వెతకడం అర్థమేంటి దానికి? అది వెతకాలని బుద్ధి కలుగుతుందా? నీరు అంతటా నీరు దొరికేటప్పటికి ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ నీ దొరుకుతుందో నూతులంక చూస్తాడు వాడు, చూడవయ్యా. ఇది జ్ఞాని యొక్క వైభవం ఎలా ఉంటుందవ్యా? వాడి ఇంద్రియములు ఉంటాయి, కానీ ఇంద్రియం మీద వాడి సుఖం కోసం ఆధారపడక్కర్లేదు. వాడికి మనస్సు ఉంటుంది, విషయాలు చింతించి ఆ సుఖం కోసం వాడికి ఆధారపడక్కర్లేదు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఇగో మాకు ఈ పదం ఉంది, లేకపోతే ఈ సంపద ఉంది, మాకు ఈ అర్ధబలం ఉంది, మాకు ఈ అంగబలం ఉంది, ప్రపంచంలో మాకు ఈ మాకు ఇంత డబ్బు ఉంది, ఇంత చదువు ఉంది అని ఏదో ఆ స్మరించుకుని సంతోషిస్తున్నారు కదా వీళ్ళకి. అంటే ఏదో తలపెట్టుకునే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీయో వాళ్ళకి సంబంధించిన మరొకటో ఇవి ఉంటుంది, అవి తలపెట్టుకుని సంతోషిస్తున్నారు. జ్ఞానికి అవి అక్కర్లేదని జ్ఞాని వాడు పెన్నీలేస్తేనా ఎవడు జ్ఞాని భౌతికంగా వాడికి బయట విషయాలతోటి బయట సంపత్తులు సంబంధం లేకపోయినా వాడి సుఖానికి కానీ వాడి శాంతికి కానీ వాడికి కొరత లేదు భయ్యా, వాడికి కొరత లేదు భయ్యా వాడికి. అంటే వాడు యక్షణాల విషయాల మీద వాడి శాంతి కోసం ఆధారపడి అక్కర్లేదు, యక్షణాల విషయాల మీద వాడి శాంతి కోసం అక్కర్లేదు. వాడి పని మధ్యలోనా నేను టైర్ అయిపోతున్నాను కూడా వాడికి అనిపించదు, వాడి పని మధ్యలో ఉన్నా నేను టైర్ అయిపోతున్నాను కూడా వాడికి ఏమి అనిపించదు. ఎవడికి? ఆ బ్రాహ్మస్థితి పొందిన వాడికి. అర్జున నువ్వు బ్రాహ్మస్థితి పొందిన వాడికి ప్రపంచంలో సుఖం కోసం వెతకక్కర్లేదు, తానే సుఖం కాబట్టి వాడి సుఖం కోసం తిరగక్కర్లేదు. ఏమంటున్నాడు, నీళ్లు దొరకని వాడు నువ్వు దగ్గరికి పరిగెట్టాలి. వాడికి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికితే అంటే వాడు నువ్వు దగ్గరికి తిరగటం ఎందుకు, కుళాయి దగ్గరికి తిరగటం ఎందుకు? మీకు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా మీరు. ఇది అర్జున జ్ఞాని యొక్క స్థితి అంటే బ్రాహ్మీ స్థితి పొందిన వాడు స్థితి ఇలా ఉంటుంది. తిలక్ గారి ఫేవరెట్ శ్లోకం వస్తుంది. లోకమాన్య తిలక్ గారి ఈ శ్లోకానికి 20 పేజీలు అంత కామెంట్ రాశారు. గాంధీ గారు మనకు ఫాదర్ ఆఫ్ ది నేషన్, లోకమాన్య బాలగంగాధర తిలక్ల మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయన ఏంటి, ఆయన పేరు ఏంటి, ఆయన ఏమంటారు, ఆయన మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. గాంధీ గారి ఫాదర్ ఆఫ్ ది నేషన్, తిలక్ గారు ఎవరు, మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే గాంధీ గారి కంటే ముందు నాయకుడు ఆయన. ఆయన చనిపోయాకే గాంధీ గారు నాయకుడు అయ్యాడు మన దేశానికి, ముందు నాయకుడు తిలక్ గారే. ఆయన మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు. గోఖలే కూడా పోనా, వీళ్ళది పోనా, తిలక్ గారిది గోఖలే గారిది పోనా. ఆ తిలక్ గారు దీనికి 20 పేజీలు వ్యాఖ్యానం రాశాడు. కర్మని ఈ శ్లోకం చెప్పేసి వదిలేస్తాను, మీరు సాపాటికి వెళ్ళిపోదురు గాను, వదిలేస్తాము. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా చే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్థే నువ్వు చాకరీ చేయడానికి పనికి వస్తావు. నువ్వు చాకరీ అంటే పని, కలకత్తాలో నీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందని అంటారంటే చాకరీ వచ్చిందంటారు. నీకు ఇక్కడ ఉద్యోగాలు అంటారు కదా మనం, కలకత్తాలో నీకు ఇక్కడ నీకు ఉద్యోగం వచ్చిందా అంటారు ఇక్కడ ఏదైనా. కలకత్తాలో అలా అంటారు, నీకు ఏమైనా చాకరీ దొరికిందా అని, అంటే పని ఏమైనా దొరికిందా, ఉద్యోగం దొరికిందా అని చాకరీ అంటారు వాళ్ళు. ఏమంటారు, చాకరీ. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నువ్వు పని చేయడానికి పనికి వస్తావు, నువ్వు పని చేస్తావు సార్, సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు చెప్పలేం కదా. ఇప్పుడు అమెరికన్స్ రీసెర్చ్కి కొన్ని కోట్లు భరం చేసేస్తారు. అమెరికన్స్ కొన్ని అంత డబ్బు మనకు లేదు రీసెర్చ్ కోసం ఖర్చు పెట్టడానికి, కానీ అమెరికన్స్ ఎప్పుడైతే ఖర్చు పెట్టేస్తారు, కొన్ని 1000 కోట్లు పోతాయి, రిజల్ట్ రాదు. రీసెర్చ్ చేస్తాడు, దానికి రిజల్ట్ అనుకో పాజిటివ్గా రాకపోవచ్చు, తర్వాత రిజల్ట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టినా మనకు అనుకున్న పని సక్సెస్ అవ్వలేము, అయినా వాళ్ళు ఏం బాధపడరు, భరం చేస్తారు రీసెర్చ్ కోసం భరం చేస్తారు. ఇప్పుడు అమెరికాతో సమానంగా చైనా కూడా ఖర్చు పెట్టేస్తుంది రీసెర్చ్కి. అయితే నువ్వు పని చేయటానికి పనికి వస్తావు, రిజల్ట్ నీకు అనుకూలంగా ఉండొచ్చు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకసారి డబ్బు ఖర్చు అయిపోతుంది మనకు ఫలితం రాదు. ఒకసారి సైన్స్లో కూడా అంతే కదా, సైన్స్లో కూడా అంతే, వాడు ఆ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, ఒకసారి డబ్బు ఖర్చు అయిపోతున్నా వాడికి అనుకూలంగా రాకపోవచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు, దానికి సర్టనిటీ లేదు. కానీ రీసెర్చ్కి డబ్బు ఖర్చు పెడతా ఉండాలి, లేకపోతే నీకు ఏం అభివృద్ధి ఏముంటుంది, అభివృద్ధి ఏముండదు. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు పని చేయటానికి నీకు అధికారం ఉంది, పని చెయ్యి, నీ చేతిలో ఉన్న పని అయితే నువ్వు శ్రద్ధగా చెయ్యి. కానీ దాని తాలూకు ఫలం నువ్వు ఏదో ఫలితం కోసం పని చేస్తావు కదా, ఏదో రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చేస్తావు, ఆ రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు. ఏం చేద్దాం, రిజల్ట్ ఎవరి చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది. పని నీ చేతిలో ఉంది, దాని ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు ఇవ్వాలా ఇవ్వకూడదని దాని గురించే రిజల్ట్ భగవంతుడి చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, నా చేతిలో ఉన్న పని ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి నేను చేస్తాను, నాకేం రిమైండర్ నువ్వు పంపక్కర్లేదు, నాకేమి జ్ఞాపకం చేయక్కర్లేదు. అంటే ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం అని. ఇప్పుడు మన కంగారు పడితే పని అవ్వదు, ఎప్పుడు ఏ పని అవ్వాలో ఆ పని అవుతుంది. అందుకని మన కంగారు పడటం వల్ల తొందరగా అవ్వదు ఆ పని. అంచేత నువ్వు ఆ టైం ఏదైనా పని సక్సెస్ అవ్వాలంటే మన కృషి ఉండాలి, కృషి, కాలం కలిసి రావాలి, టైం కూడా కలిసి రావాలి. లేదా అక్కడ మేని రెండాటి కంటే అదనంగా ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరుడు దయ మన మీద ఉండాలి. అక్కడ పని చేస్తాం, కాలం కలిసి రావాలి కదా. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఉన్నాడు కదా, దీన్ని కంట్రోల్ చేసేవాడంతా కానీ ఎనర్జీ ఒకటి ఉంది కదా, మస్తు సృష్టిని అంతా కంట్రోల్ చేసేది, దాని దయ ఉండాలి మనకు. దాని దయ అది జడ వస్తువు కాదు. ఏ వస్తువు అయితే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాం, అది జడ వస్తువు కాదు, చైతన్య వస్తువే. అది మనల్ని అనుగ్రహించగలదు, మన పట్ల దయ చూపించగలదు. మరి రిజల్ట్ దాని చేతిలో ఉంది, రిజల్ట్ దాని చేతిలో ఉంది. ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు, రిజల్ట్ నీ చేతిలో లేదు కాబట్టి నువ్వు పనికాడ శ్రద్ధగా ఉండకు, నువ్వు చేసుకునే పని శ్రద్ధగా చేస్తూ ఉండు. రిజల్ట్ నీకు అనుకూలంగా రావచ్చు, అసలు రాకపోవచ్చు, కానీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, రిజల్ట్ పోస్ట్ పోన్ అవ్వచ్చు. కానీ నీ చేతిలో ఉన్న పని విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు. నేనేమంటున్నాను, పనిని ఫలితం నీ చేతిలో లేదు కాబట్టి నేను చెబుతున్నాను కాబట్టి నువ్వు పని మీద విరక్తి పెట్టుకో. ఇక జాగ్రత్తగా వినండి, మీరు పని మీకు పని పని మీ పని ఫలితం మీ చేతిలో లేదు, రావచ్చు రాకపోవచ్చు అని నేను చెబుతున్నానని అసలు పని మీదే మీరు విరక్తి పెట్టుకోవద్దు. పని మీద మీరు విరక్తి కానీ పని అంత ఇష్టంగా చేయండి, శ్రద్ధగా చేయండి. కానీ అది చట్టనిటి లేదు, వస్తే రావచ్చు, వస్తే పొంగిపోవద్దు, రాకపోతే కుంగిపోవద్దు. దాన్ని కూడా వదిలేయండి, లీవ్ ఇట్ అలోన్. అది వస్తే పొంగిపోవద్దు, ఒకవేళ రాకపోతే దాని గురించి కుంగిపోవద్దు. నీ డ్యూటీ చేస్తూ ఉండదు, డ్యూటీ విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు, డ్యూటీ విషయంలో అశ్రద్ధగా ఉండు. దీనివల్ల ఏంటంటే నీ అహంకారం పిండి వేయబడుతుంది. ఇప్పుడు నాకు ఏదైనా అధికారం వచ్చిందనుకోండి, నాకు సంతోషం కలుగుతుంది. ఎవరు సంతోషిస్తున్నారు? నా అహంకారమే సంతోషిస్తుంది. ఏమంటే ఏదైనా డబ్బు వస్తుంది అనుకోండి మనకి, వీళ్ళు సంతోషిస్తారు. ఎవడు లోపలిని సంతోషించేవాడు సంతో ఆడు అహంకారమే, లోపల నుండి వాడు అహంకారమే సంతోషిస్తుంది. పోయినప్పుడు ఎవడో బెంగెట్టుకుంటాడు, అహంకారమే బెంగెట్టుకుంటుంది. సంతోషించేది అహంకారం, బెంగపెట్టుకునేది అహంకారం. అసలు మనం పోగొట్టుకోవాల్సింది అదే కదా, అసలు మనం అది పోగొట్టుకోవాల్సింది అదే. లోపలిన చైతన్యానికి అసలు శరీరం అక్కర్లేదు, అహంకారానికి శరీరం కావాలి. మీరు ఫాలో అవుతున్నారా? లోపలిన చైతన్యానికి అసలు శరీరం తోడు పని లేదు. శరీరం ఎవరికి కావాలి? మనస్సుకు కావాలి. అంటే నీ మనస్సు డెడ్ అయ్యే వరకు నీకు శరీరాలు వస్తాయి. నీ మనస్సు డెడ్ అయ్యే వరకు అంటే డిజైర్లెస్ స్టేట్ వచ్చే, డిజైర్లెస్ స్టేట్ పొందే వరకు నీ శరీరాలు ఎవరు ఆప్ చేయలేరు. శరీరం తర్వాత శరీరం, శరీరం తర్వాత శరీరం వచ్చేస్తూ ఉంటుంది నీకు. అంచేది నీకు మనస్సు ఉండగా శరీరాలు ఆగవు, ఈ శరీరం కావచ్చు ఇంకోటి వస్తుంది. ఏం చేత మనస్సులో ఉన్న కోరికలు ఎక్స్ప్రెస్ అవ్వడానికి మ్యాటర్ ఉండాలి. ఈ బాడీ మ్యాటర్, ఈ బాడీ నువ్వు సినిమా చూడాలని కోరిక నీకు మనస్సులో వస్తుంది. కానీ సినిమా చూడాలంటే నీ కళ్ళు ఉండాలి కదా, కళ్ళు ఉండాలంటే బాడీ ఉండాలి. బాడీ లేకుండా కళ్ళు ఎలా ఉంటాయి? అంచేది నీ కోరికలు నెరవేరటం కోసం ఏదో మ్యాటర్ ఉండాలి, ఆ మ్యాటర్ కోసం బాడీ వస్తుంది. అంటే అటు రీబర్త్ వస్తున్నారు జనరల్గా, రీబర్త్ వస్తుంది అక్కడ. అక్కడ మీరు బాగా అర్థం చేసుకున్న సబ్జెక్టు అంటే నో డిజైర్ స్టేట్కి వెళ్ళే వరకు ఏది మైండ్ మీకు రీబర్త్ వచ్చేస్తుంది. అది ఆ డిజైర్ లేకుండా, డిజైర్ ఉన్నప్పుడు అది మ్యాటర్ని చూసుకుంటుంది సరసాలను, డిజైర్ లేనప్పుడు మ్యాటర్ అక్కర్లేదు. డిజైర్ ఉంటే దానికి మ్యాటర్ కావాలి, అప్పుడు బాడీ వస్తుంది నీకు. లేదా నీకు బాడీ తోటి పని లేదు, లేకపోతే నీకు డిజైర్ల స్టేట్కి వెళ్ళినప్పుడు, నో డిజైర్ స్టేట్కి వెళ్ళినప్పుడు, అమనస్క స్థితిని పొందినప్పుడు, మనోనాశనాన్ని పొందినప్పుడు నీకు రీబర్త్ అవసరం లేదు, నీకు రీబర్త్ అవసరం లేదు. మోర్టల్ ఇమ్మోర్టల్. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఇది కేశభారమే, ఇది కేశభారమే. దేహం చనిపోతుంది, ఏదో రోజున దేహం చనిపోతుంది. అది చనిపోవడానికి పుట్టింది ఆ దేహం, అసలు దేహం చనిపోతుంది. ఆ దేహం చావు లేని సత్పదార్థం ఒకటి ఉంది, దేహం చనిపోతుంది. ఈ మ్యాటర్కి చావు రాకముందే మ్యాటర్తో సంబంధం లేకుండా ఒక సత్పదార్థం నీకులో ఉంది, నీలో ఉంది, దానికి చావు లేదు. బాడీకి డెత్ వచ్చి లోపల ఆ డెత్లెస్గా ఉన్నటువంటి స్పిరిట్ను పట్టుకో, అప్పుడు నువ్వు ఇమ్మోర్టల్ అవుతావు. బాడీ మోర్టల్, బాడీ మోర్టల్. దీనికి లోపల భాగంలో నీకు చావుతో సంబంధం లేని ఒక సత్య వస్తువు ఉంటుంది, అది ట్రూత్తే సత్య వస్తువు. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు. అది శరీరం, శరీరం చనిపోకముందే నువ్వు అది పట్టు, ఆ వస్తువుని బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోవాలి, అదే ట్రూత్ దాన్ని పట్టుకోవాలి. దానికి చావు లేదు. ఎప్పుడైతే దాన్ని పొందావో దాని స్వరూపం నీకు తెలుస్తుంది, అప్పుడు కూడా నువ్వు చావు లేని స్థితికి ఎదిగెడతావు. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం అందటం ఆనందం, దాని స్వరూపం ఉండటం. ఏ మనిషి దుఃఖం కోరుకోడు, ప్రతి మనిషి సుఖమే కోరుకుంటాడు. ఇంచేత నీ స్వరూపంలోనే సుఖమే. దుఃఖం ఎందుకు? దుఃఖం వస్తే మనకు నష్టం ఏంటి? మన స్వరూపంలో లేదు, మన నేచర్లో అది లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా మనకు రోగం ఉండి మ్యాటర్ వెళ్ళింది అనుకోని మన బాడీలోకి ఫారెన్ మ్యాటర్ని రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేసినప్పుడు పోతే పర్వాలేదు, మన బాడీకి ఆ ఫారెన్ మ్యాటర్ని రిజెక్ట్ చేసే శక్తి లేకపోతే అప్పుడు ఎక్స్టర్నల్గా మందులు ఇస్తారు మనకు. మనకి ఎక్స్టర్నల్గా మందులు ఎందుకు ఇస్తారంటే ఆ రోగాన్ని నిరోధించే శక్తి మనకు బాడీకి లేనప్పుడు అప్పుడు ఎక్స్టర్నల్గా దానికి నిరోధించే శక్తి పెంచడం కోసం బాడీకి బయట నుంచి మందులు ఇస్తారు. అందుకు మందులు అసలు నీకు స్వచ్ఛశుద్ధగా నీ బాడీకి ఆ ఫారెన్ మ్యాటర్ గెంటేసే శక్తి ఉంటే నీకు మందు లేకుండా రోగం తగ్గిపోతుంది. అంటే ముసలివాళ్ళకి తప్పనిసరిగా మందులు అవసరమే, అంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్స్టర్నల్గా ఎక్కువ ఏదో పంపిస్తూ ఉండాలి లోపలికి. ఆ వయసులో ఉన్న వాళ్ళకి సరసనగా రోగం ఆ ఫారెన్ మ్యాటర్ని గెంటేస్తూ ఉంటుంది వయసులో ఉన్నప్పుడు బ్లడ్ అది అని. అంటే ఈ తేడాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే మనం రెసిస్టెన్స్ పవర్ బాడీకి ఎక్కువ ఉంటే మందులు తక్కువ వాడవచ్చు, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ లేకపోతే బయట నుంచి మందులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాం మనం, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన కర్మఫలిచివందులు. కర్మఫలిచు నీ చేతిలో లేదు కాబట్టి దాని నీ మనసు ఎప్పుడు అక్కడ లేదు. ఎప్పుడు ఫలితం నా చేతిలో ఉందన్నటువంటి తలంపు నువ్వు రానివద్దు. నీ చేతిలో కర్మఫల హేతురు భూహు, నువ్వు కర్మఫలానికి హేతువు కావద్దు. ఏమంటాడు, నువ్వేదో చేస్తావు పని, చూ ఆ పని నా వల్లే అయిందని నువ్వు అనుకోకు. నువ్వేదో పని చేస్తావు అది నువ్వేమనుకుంటావు, అదే డన్ తీసా డన్ దట్ట అనుకుంటావు కదా. దానివల్ల నీకు ఈగో సెన్స్ పెరుగుతుంది, కామన్ సెన్స్ తగ్గిపోతుంది. సరసానికి మనిషి ఏమనుకుంటాడు, ఐ హ్యావ్ డన్ దిస్ అంటాడు, ఐ హ్యావ్ డన్ దట్ అంటాడు, నేను అది సాధించాలని ఇది సాధించాలంటాడు, నా జీవితాన్ని అచీవ్మెంట్స్ అంటాడు. ఒకటి మీకు అర్థమవుతుందా? దానివల్ల నీకు ఉరికే బయటకు మాటలు ఉన్నా లోపల కుళ్ళిపోతూ ఉంటావు. అంటే నీకు ఈగో సెన్స్ తగ్గిపోతా, ఈగో సెన్స్ పెరుగుతూ ఉంటుంది, కామన్ సెన్స్ తగ్గుతూ ఉంటుంది. నువ్వు అంతకంతకు బాడీ సెంటర్డ్ అయిపోతావు. నేను ఇది సాధించాను అది సాధించానని ఇలా అనుకుంటా అంటే నీ బాడీ సెంటర్డ్ అయిపోతావు నువ్వు. అంటే కేవలం శరీరంగా కేంద్రంగా పెట్టుకుని జీవించడానికి నువ్వు అలవాటు పడిపోతావు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పకుండా విషయం చెబుతున్నాడు ఏంటి, నీ రూపబుద్ధి నామం బుద్ధి తగ్గించుకోను. ప్రతివాడికి ఏది ఇష్టం? రూపం ఇష్టం. ఆ రూపానికి శవానికి ఓ పేరు పెడతారు, లేకపోతే శవాన్ని ఏమని పిలుస్తాం మనం? ప్రతి శవానికి ఏదో పేరు పెట్టాలి. లేకపోతే శవాన్ని ఎలా పిలుస్తాం? వ్యవహారానికి ఏదో పేరు పెడతారు, వ్యవహారానికి ఏదో పేరు పెడతారు. అంటే ప్రతి మనిషిని బంధించేది వాడి రూపం, వాడి నామే. ఎవళ్ళు వచ్చి బంధించరు. వాడి రూపమే వాడిని ఎక్కువ బంధిస్తుంది, వాడి నామమే వాడిని ఎక్కువ బంధిస్తుంది. వాడి రూపం వాడిని బంధిస్తుంది, వాడి నామం వాడిని బంధిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్లెస్ వర్క్ అంటే ఏంటంటే నీ రూపబుద్ధిని నామం బుద్ధి తగ్గించుకోవాలి. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆయన చెప్పేది అది. నీ రూపబుద్ధి తగ్గించుకోవాలి, నీ నామం బుద్ధి తగ్గించుకోవాలి. నిన్ను బంధించి ఆ రెండే ఏయి, నీ రూపబుద్ధి నీ నామబుద్ధి. నువ్వు ఏదైనా నీకు ఏదైనా చెడ్డ జరిగితే ఆయన పట్టుకు తిట్టకు, మీ అత్తగారిని మీ మేనత్తని మీ ఆయన్ని పట్టుకు తిట్టకు. నువ్వు కొంతమంది వాళ్ళకి చెడ్డ జరిగితే కనిపించిన వాళ్ళు తిట్టేస్తారు, వీళ్ళే కారణం ఉంది వాళ్ళే కారణం అని. నీ కర్మకు నువ్వే కారణం, వాళ్ళని తిట్టొద్దు అంటున్నాడు భగవంతుడు. నువ్వు ఎప్పుడో ఏదో చేసావు, నువ్వు ఎప్పుడో ఏదో చేస్తే నీకు ఎదురొచ్చింది అది, నీకు ఎదురొచ్చింది నువ్వు చేసింది అది. వాళ్ళని ఎంతమందిని పట్టుకుని ఎంతమందిని తిడతారు మీరు? మీ మేనత్తని మీ ఆయన్ని మీ అత్తగారిని ఇలా ఎంతమంది ఆయన పట్టుకు తిడతారు? ఎంతమంది ఆయన పట్టుకు తిడతారు? ఇప్పుడు రామాయణంలో వాళ్ళ అమ్మతో అంటాడు రాముడు అరణ్యానికి వెళ్ళిపోతూ, అమ్మాయి ఇంతవరకు నన్ను చూశావు, ఇప్పుడు నేను చూసి వయసు వచ్చింది నిన్ను, కానీ నేను మరి విధి బలీయమైనది, దేర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్, విధి బలీయమైనది. ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూసి రోజులు వచ్చేటప్పటికి నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను, అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అది ఈశ్వర సర్వకారణ కారణం ఏంటది? నీకు ఏది జరిగినా ఎక్కడ ఏ కారణం జరిగినా వాడికి నారాయణుడే. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణ. సర్వకారణాలకి ఎవరు? సర్వ కారణ కారణం, సర్వ కారణ కారణం, అన్ని కారణాలకు కారణం ఎవడో? నారాయణుడే. ఆ నారాయణుడు ఎవడో? నువ్వు చేసుకున్న కర్మే నారాయణుడు. నువ్వు చేసుకున్న కర్మే ఆ నారాయణుడిగా తయారవుతున్నాడు. ఇక్కడ రాముడు అంటాడు, అమ్మా ఏ తల్లినైనా పూర్వజన్మలో ఏదో జన్మలో ఏ తల్లినైనా వాళ్ళు బిడ్డ నుంచి వీడ తీసేసావేమో ముందుదే అంటాడు. ఏది? నీకు సంకల్పం ఉంది, నాకు సంకల్పం ఉంది, భగవంతుడికి సంకల్పం ఉంది. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, నీ సంకల్పం కంటే నా సంకల్పం కంటే భగవంతుడి సంకల్పం బలీయమైనది. వాడి సంకల్పాన్ని మనం ఎదుర్కోలేం. ఇక్కడ ట్రై చేయొచ్చు, ఎదుర్కొన్న వాడి సంకల్పం ముందు ఆగలేం. అంచేత నీకు నీ సంకల్పం కంటే నా సంకల్పం కంటే నారాయణుడి సంకల్పం ఎక్కువ బలమైంది. అంచే ఎక్కువ బలమైన సంకల్పం నెరవేరుతుంది, కానీ నీ సంకల్పం నా సంకల్పం అమల అని నారాయణుడు ఎవడో, నారాయణుడు ఎవడో అంటే వాళ్ళ అమ్మే అనుకుంటుందమ్మ. నారాయణుడు అంటే ఎవరో అనుకుంటారేమో, మళ్ళీ ఎవడో అనుకుంటుందేమో వాళ్ళ అమ్మనే. మళ్ళీ దాని బ్రెయిన్లో కన్ఫ్యూజ్ చేయడానికి, అమ్మా నువ్వు ఏదైనా జన్మలో ఏ తల్లి అయినా వాళ్ళు బిడ్డ నుంచి వీళ్ళు తీసేసావేమో బలవంతాన్ని. అంటే నువ్వు చేసుకున్న కర్మే నారాయణుడికి తయారని చెప్పకుండా చెప్పడం అంటారు. ఏమంటారు? చెప్పకుండా చేదే భగవంతుడు ఏం చెప్పి కొంతమంది అందరిని తిడతారు. వాళ్ళ కష్టానికి అందరిని పట్టుకు తిట్టేస్తారు. ఏమో మనకి ఈ కష్టం ఎందుకు వచ్చి, ఒకవేళ మనం తిరుగు తక్కువ పనులు చేసుకోవడంలో ఈ కష్టం వచ్చిందో వాళ్ళు ఆలోచించుకోరు. ఎవరు కనిపిస్తే ఇంట్లో వాళ్ళు అందరిని తిట్టేస్తారు. ఎవరు కనిపి వీళ్ళే కారణం, వాళ్ళే కారణం, వీళ్ళే కారణం, మన కష్టాలు కానీ వీళ్ళే కారణం. అలా చెట్టకండి, అలా చెట్టకండి. నీ పరిస్థితి, నీ జీవితాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకో. నీ జీవితంలో అబ్జర్వ్ చేసుకో. ఒకవేళ గతించిన గడవ గురించి అస్తమానం ఆలోచించకు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నువ్వు గతి జరిగిపోయింది, మంచి జరగవచ్చు, నీ జీవితంలో చెడ్డ జరగవచ్చు. ఆ గొడవ వదిలేసి ఆత్మజ్ఞానం సంపాదించుకో. నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే రెండు పోతాయి నీకు. ఏది పోతుంది? మంచి కర్మ పోతుంది, చెడ్డ కర్మ పోతుంది. ఓ అర్జున, పుణ్యపాపాలు ఎక్కడే విడిచిపెట్టేసి బయటికి పోరా నువ్వు. పుణ్యపాపాలు కూడా మోసుకెళ్ళక నువ్వు. పుణ్యపాపాలు ఎక్కడ విడిచిపెట్టే? నీ శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు పుణ్యపాపాలు మోసుకెళ్ళకు. పాపం సంఖ్యలే, పుణ్యము సంఖ్యలే. పాపం వల్ల చెడ్డ జన్మలు రావచ్చు, పుణ్యం వల్ల మంచి జన్మ రావచ్చు. జన్మ జన్మే కదా. జన్మ వస్తే శరీరం వస్తుంది, శరీరం వస్తే ఇంకా అన్ని పాటలే కదా. అంచేది నువ్వు పుణ్యపాపాలను ఎక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపో. అయితే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఆత్మజ్ఞానం సంపాది, గతాన్ని మర్చిపోయి గతం గురించి చేలో నీరేదో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన నీరు గురించి బెంగెట్టుకుంటే అనవసరం కదా. ఇంకా పెట్టుకుంటే కొత్త నీరు పెట్టుకోవాలి. అంచేది ఇక్కడ ఏం చెబుతున్నాడు, గతించిన గొడవ వదిలేసి నువ్వు రియలైజేషన్ అంటే నీ అంతర్యామిగా ఉన్నటువంటి, నీలో నివాసంగా ఉన్నటువంటి, నిత్యముగా ఉన్నటువంటి, సత్యముగా ఉన్నటువంటి, ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆ సత్పదార్థాన్ని నువ్వు రియలైజ్ చేయగలిగితే, అంటే శరీరంతో నీకు ఎలా తాదాత్యం ఉందో ట్రూత్తోటి కనుక నీకు, అండ్ ట్రూత్ అంటే అక్కడ అండయింగ్ స్పిరిట్ తోటి నీకు తాదాత్యం కనుక వస్తే, నిద్దట్లోంచి బయటకు వచ్చిన తర్వాత నిద్దట్లో గొడవలు అని ఎలా అని అబద్ధం అని తెలుస్తాయో, నిద్దట్లోంచి బయటకు వచ్చిన వాడికి ఆ స్వప్నంలో ఉన్న గొడవలన్నీ అబద్ధాలని ఎలా తెలుస్తాయో. నువ్వు పుణ్యం చేసినా పాపం చేసినా నీకు ఆ స్వరూప జ్ఞానం కలిగేటప్పటికీ అన్నీ అబద్ధాలను తెలిస్తే అప్పుడు నువ్వేదో అనుభవించక్కర్లేదు. అక్కడికి నీ కళ్ళు తెరివను. ఎక్కడ తీసుకెళ్తున్నాడు చెప్పమంటారా? ఎక్కడికి అంటే, పుణ్యం చేసుకున్నవాడికి స్వర్గలోకం వస్తుంది, పాపం చేసుకున్నవాడికి నరకలోకం వస్తుంది. ఆ లోకాలు ఉన్నమాట నిజమే. అది కదా ఇప్పుడు నువ్వు అక్కడికి కాదు వెళ్ళవలసింది, జ్ఞానం సంపాదించు. అంటే అంతటా ఉన్నటువంటి ఆ వస్తువుని రియలైజ్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. దానికి పరమేశ్వరుడు సద్బుద్ధి నీకు ఇమ్మని, సౌహృదం ఇమ్మని ప్రార్థించు. అంచేది నువ్వు జ్ఞాన ఆత్మజ్ఞానాన్ని కనుక సంపాదిస్తే, అంటే ఆ బ్రహ్మము తాలూకు జ్ఞానం, అంటే ఆ రియలైజేషన్, ట్రూత్ని రియలైజ్ సత్య సాక్షాత్కారం కనుక నువ్వు పొందితే, ఏది నువ్వు పొందితే ఏమవుతుందంటే, నీ పుణ్యాలు పాపాలన్నీ వాష్ అయిపోతాయి, కొట్టుకుపోతాయి, ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంచేత నువ్వు వాటి గురించి ఎక్కువ ఆలోచించకు. నువ్వు జ్ఞానం కోసం తప్పించు. జ్ఞానం కోసం తప్పించాలంటే దానికి నుంచి నువ్వు శ్రవణమైనా చెయ్యాలి, చదివైనా చదవాలి. ఆ జ్ఞానం తాలూకు నువ్వు వింటమైనా వినాలి, దాని తాలూకు శ్రద్ధగా నువ్వు చదవనొచ్చు. రెండాట్లు ఏదో పని చేస్తుండాలి, లేకపోతే నీకు టేస్ట్ కలగదు. జ్ఞానం అదే ఆల్బర్ట్ చెప్పినట్టు, నువ్వు ఆ జ్ఞానం గురించి వినగా వినగా సంపాదించాలని బుద్ధి కలుగుతుంది. దాని ఇంపార్టెన్స్ తెలియకపోతే నీకు సంపాదించాలని బుద్ధి కలగదు. అంటే జ్ఞానం వైపుకు నీ మనస్సును మళ్లించువయ్యా. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మంచానికి ఎన్ని కోళ్ళు ఉంటాయి? మంచానికి నాలుగు కోళ్ళు, మంచానికి నాలుగు కోళ్ళు. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఈ శ్లోకం? భగవద్గీతకి నాలుగు కా భగవద్గీతకి నాలుగు మంచానికి ఎలాగైతే నాలుగు కోళ్ళు ఉంటాయో, ఈ మంచం అనే ఈ మంచానికి నాలుగు, భగవద్గీత ఉన్న భగవద్గీత అనే మంచానికి ఇక్కడ నాలుగు కోళ్ళు ఇక్కడ ఉన్నాయని ఎవరో తిలక్ గారు చెప్పింది. ఒకటి ఏంటి, కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయటానికి నీకు అధికారం ఉంది, నువ్వు పని చెయ్యి, పని ఎందు అశ్రద్ధగా ఉండకో, పని ఎందు బద్ధకంగా ఉండకో, నీ పని నువ్వు చేసుకో. కానీ పని చేస్తున్నావు కాబట్టి ఫలితం గ్యారంటీగా వస్తుంది అనుకోవద్దు. వస్తే రావచ్చు, రాకపోతే రావచ్చు. పని నీ చేతిలో ఉంది, ఫలితం నా చేతిలో ఉంది. అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలిసి అప్పుడు ఇస్తాను. ఈ లోపల నువ్వు సహనం ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అయితే దానికోసం ఎదురు ఫలితం వస్తుందే రాదు, దాని గురించి ఎదురు చూడకూడదు, దాని గురించి ఎదురు చూడకూడదు. ఎదురు దేని గురించి? ఆ ఫలితం గురించి ఎదురు చూడకూడదు. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. దాని గురించి అస్మాని ఎక్స్పెక్టేషన్ పనికి రాదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వల్ల బీపీ వస్తుంది. మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేస్తాంటే ఏదైనా అది ఫుల్ఫిల్ అవ్వకపోతే వెంటనే రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అంచేది నువ్వు ఎక్స్పెక్టేషన్ పనికి రాదు, రావచ్చు రాకపోవచ్చు. నీ కోరిక మీద ఆధారపడ, రావటం రాకపోవటం అనేది నీ కోరిక మీద ఆధారపడి ఉండదు. అది నీ నీ ప్రారంభంలో వచ్చి యోగం ఉందనుకోండి, నీ డిజైర్తో సంబంధం లేకుండా వస్తుంది. నీ ప్రారంభంలో వచ్చి యోగం లేదనుకో, డిజైర్ ఉన్నా రాదు, డిజైర్ ఉన్నా రాదు. నీ ప్రారంభంలో పార్టనకు వచ్చి యోగం ఉందనుకో, నీ తలంపు కూడా వేస్ట్ అవ్వకుండా వస్తుంది. అది గొప్పతనం. ఆ సీక్రెట్ మీకు తెలియాలి. మీ తలంపు, ఒక తలంపు కూడా వేస్ట్ చేయకుండా మీకు వచ్చి, మీ వచ్చి కోట మీకు వచ్చేస్తుంది. భగవంతుడు ఏదైతే మీకు కేటాయించాడో అది మీకు మీ తలంపుతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. మీకు భగవంతుడు కేటాయించిన దాన్ని మీరు ఎక్కువ ఆలోచించినా తలకాయ బద్దలు కొట్టుకోవడం కానీ అది రాదు. వచ్చేది వస్తుంది, రానిది ఇది రాదు. ఈశ్వరుడు మీకు ఎంతైతే కేటాయించాడో అంత వస్తుంది. ఈశ్వరుడు మీకు కేటాయించింది రాకుండా అడ్డుపడినా, గాలి వస్తాయంటే గాలి రాకుండా చెయ్యి అడ్డు పెడితే మీకు గాలి ఆగుతుందే? మీ ఇప్పుడు మీకు గాలి వస్తుంది, మీకు గాలి రాకుండా చెయ్యి అడ్డు పెడతాను, గాలి ఆగుతుందే? ఎవడన్నా నీకు వచ్చి యోగం ఉంటేనే ఆపు చేయాలన్నది ఈశ్వర సంకల్పం బలీయమైనది భయ్యా. అంటే దాని గురించి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. నీకు రావు, నీ బాడీలో రావాల్సి ఉంటే నీ తలంపు కూడా వేస్ట్ చేయక్కర్లేకుండా అది వచ్చేస్తుంది. నువ్వు తలకాయని తీసుకెళ్ళి గోడకేసి కొట్టుకున్నా నీ ప్రారంభంలో అది వచ్చి యోగం లేకపోతే రాదు. అది వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపన్, జరిగేదో జరుగుతుంది, జరగనిది ఏదో జరుగుతుంది, జరగదు. ఈశ్వర నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, ఈశ్వర నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి మీరు అనుకుంటారు చూడండి, ఆ పని చేయకూడదు అంటారు అనుకుంటారు. ఒకసారి మీ బాడీ ద్వారా ఆ పని జరుగుతుంది. ఒకసారి ఏదో అచీవ్ చేయాలనుకుంటారు కానీ అచీవ్ చేయలేకపోతారు. అంటే దీనికి పని జరగటం జరగటం మీద చాలా కారణాల మీద మీ పూర్వజన్మల సంస్కారాలు కూడా ఆధారపడి ఉంటాయి. దానికి వెంటనే మనం కారణం చెప్పలేం. కొంతమంది తక్కువ పెట్టి ఎక్కువ లాభాలు సంపాదిస్తారు, కొంతమంది ఎక్కువ పెట్టినా నష్టాలు వస్తాయి కొంతమందికి. అది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటాయి, యథమిద్ధంగా మనం చెప్పలేం. దీనికి మీ పూర్వజన్మ సంబంధాలు కూడా ఉండొచ్చు. అంచేది అది వదిలేయండి. నీకు దీనికి ఈ తిలక్ గారి నాలుగు పని మెంబర్స్ భోజనానికి పంపేస్తాం. ఏం చేద్దండి, మీకు నాకు తేడా ఏంటంటే నేను భోజనం చేసి కూర్చున్నాను, మీరు భోజనం చేయకుండా కూర్చున్నారు. అంటే నాకు ఆకలి తెలియదు, మీకు ఆకలి తెలుస్తూ ఉంటుంది. నేను భోజనం చేసి కూర్చున్నాను, ఆకలి తెలియదు నాకు, మీరు భోజనం చేయకుండా కూర్చున్నారు, ఆ విషయం నేను మర్చిపోకూడదు. నేను భోజనం చేసి కూర్చున్నాను, మీరు భోజనం చేయకుండా కూర్చున్నారు, ఆ విషయం నేను మర్చిపోయి చెప్పకూడదు. ఇక్కడ ఆకలితోటి బాధపడేవాడికి వేదాంతం ఏంటండి? ఆకలితో బాధపడేవాడు కూర్చోబెట్టి వేదాంశం చెప్పంటే ఎన్ని గంటలు ఉంటాడు వాడు? అన్నం పెట్టాలి కదా వాడికి. ఆకలితో బాధపడేవాడికి చదివేంటి? వాడు కొంచెం అన్నం పెట్టాలి కదా. నేను ఇక్కడ లేచి ఇస్తారు దగ్గరికి వెళ్ళి వడ్డించడం ఇస్తారు కూర్చోటం అయిపోయింది. ఒకటి నీ చేతిలో పని ఉంది, ఫలితం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. అలాగని రాదు కాదు, నీ కోట నీ ప్రారంభాన్ని బట్టి వచ్చేది వస్తుంది, రానిది రాదు. నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయటం మాని, నీకు రానిది ఉంటే ఎక్స్పెక్ట్ చేసిన రాదు. నీకు వచ్చి యోగం ఉంటే ఎక్స్పెక్టేషన్తో సంబంధం లేకుండా వస్తుంది. అక్కడి నుంచి నువ్వు ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు కర్మఫలానికి హేతువు కావద్దు. ఒకవేళ నువ్వు అనుకున్న ఫలితం వచ్చేస్తుంది అనుకో, నా తెలివితేటల వల్ల ఇది సాధించారని అనుకోవద్దు అంటున్నాడు. మళ్ళీ ఇది మూడో కోడు. ఇదేంటిది? మూడో కోడు. రెండు కోళ్ళు అయిపోయినాయి కదా మంచానికి, మూడో కోడు. చాలామంది ఏమనుకుంటారంటే నేను కష్టపడితే సాధించాను అంటాడు. వాడు ఏమంటాడు, నేను కష్టపడ్డానండి, నేను కష్టపడడం వల్లనే సాధించాను. వీడికంటే ఎక్కువ కష్టపడి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో బలరామరాజు గారు రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ చేశారు, కవిటీ బలరామరాజు గారు. ఆయన రాజమండ్రిలో ఓ మాట చెప్పారు నాకు, నాన్నగారు వాళ్ళు 1,00,000 రూపాయలు ఖర్చు చేయడం రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ అయిపోయాను. ఓసారి 50,000 అంటే ఓసారి 50,000 అంటే, అదే నా 50,000 దేనికంటే కర్రలకి జెండాలకినంట. జై కర్రలు కర్రలలో జెండాలు కట్టుకుంది తిరిగి బలరామరాజు గారికి జై, నెహ్రూ గారికి జై అని ఏదో తిరుగుతారు కదా ఆ జెండాలకంట. ఒక ఎలక్షన్కి ఏమో 50,000, ఇంకో ఎలక్షన్కి 50,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయిపోయారన్నారు. 1,00,000 రూపాయలకి ఇప్పుడు పంచాయతీ బోర్డు మెంబర్ అవ్వగలరు. అదే ప్రారంభం అది 1,00,000 రూపాయలు తిరిగి 2 సార్లు నేను అయ్యానని చెప్పాడు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను. సరే రైల్వే బ్రిడ్జ్ గురించి ఒకసారి చెప్పారు, రాజమండ్రిలో రైల్వే బ్రిడ్జి అంటే రైల్వే కింద ఏమో రైలు వెళ్తుంది, పైన వంతెన వేశారు కదా, ఆ వంతెన ఏమని ఈయన అప్పుడు రాజమండ్రి ఎంపి కళనరాజు గారు, ఈయన నరసాపురం ఎంపి, ఆ వంతెన వేయించడం కోసం అదోటి చెప్పారు టీటీకే దానికి వెళ్ళారు. అప్పుడు టీటీకే ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళారా అంటే డబ్బు లేదన్నా అంటే, రైలు వంతెన వేస్తాం అక్కడ రోడ్డు వంతెన వేయడానికి మాకు డబ్బు లేదు ఏమన్నా అంటే, డబ్బు లేదు మాకు ఫండ్స్ లేవే ఏమని చెప్పారంట. అదేంటండి అది రెండు, ఒక వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిని కలిపే బ్రిడ్జి కాదు అది, మెడ్రాస్ నుంచి ట్రాఫిక్ అంతా అటు వెళుతుంది, ఎటు కలకత్తా వెళ్ళి వెహికల్ వెళ్తుంది అక్కడ రెండు, అది అక్కడ చాలా ముఖ్యం, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వేయాలని చెబితే అడు ఒప్పుకోలేదని టీటీకి. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు అప్పుడు శాస్త్రి గారు జంటల్ బ్యాను వెళ్ళారు. శాస్త్రి గారు టీటీకే మాకు నా దగ్గర డబ్బు లేదే వెళ్ళారంటున్నాడు, మీరు చెయ్యాలి మాకు, మీరు చేయరనుకోండి రాజమండ్రి లోక్సభకి ఆయన నరసాపురం లోక్సభకు నేను రాజీనామాలు ఇచ్చి వెళ్ళకెళ్ళిపోతాం, మాకు కాంగ్రెస్ మీద గౌరవం ఉంది, మీ మీద కాంగ్రెస్ కంటే వ్యక్తిగతంగా మీ మీద గౌరవం ఉంది మాకు, మీరు చేస్తే చేయండి, మీరు చెయ్యనని మీకు అవకాశం లేదనుకోండి, ఆయన వెళ్ళిపోయి ఆయన ఇంటికాడ కూర్చుంటాడు, నేను వెళ్ళిపోయి నేను కవిటీలో కూర్చుంటాను, నేను వెళ్ళిపోయి రాజమండ్రిలో కూర్చుంటాడు, మాకు ఆ పదవులు అక్కర్లేదని శాస్త్రి గారితో చెప్పారు. బ్రిడ్జి కనుక వేయకపోతే మాకు పదవులు అక్కర్లేదని చెప్పారంట. అప్పుడు శాస్త్రి గారు ఏమనలేదంట, ఎందుకు మీరు వెళ్ళిపోండి అన్నట, మీరు చేస్తారనలేదట, మామూలుగా ఎక్కువ పని చేసేవాడు మాటలు చెప్పడు, చేస్తాను మీరు వెళ్ళిపోండి రాజుగారు, మీరు కరణరాజు గారిని అన్నారంటే కరణరాజు గారు అంటే ఆయనకు బాగా ఇష్టం, ఎవరు ఎవరికి శాస్త్రి గారికి, మీరు వెళ్ళిపోండి, చేస్తాను అనలేదంటే చేయను అనలేదంటే మీరు వెళ్ళిపోయి ఇంకా టీటీ అసలు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పకూడదు డబ్బు ఆయన శాంక్షన్ చేసి అది ఏం చేశాడు, డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చేసాడు. ప్రైమ్ మినిస్టర్ కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఆయన ఆర్డర్స్ ఇచ్చేసాడు, బడ్జెట్ కేటాయించేశాడు దానికి, చేస్తాను అనలేదంటే చేయను అనలేదంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి రాజుగారు అన్న అంట, పని పూర్తి అయిపోయింది. అంటే అది జరిగే యోగం ఉంది, అది జరిగే యోగం లేదని పోనీ, ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే జరిగే యోగం జరిగింది, అలాగే మా వల్ల అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు. శాస్త్రి గారు కూడా టీటీకి ఎలా రిజెక్ట్ చేశాడు, శాస్త్రి గారు కూడా రిజెక్ట్ చేస్తే మా వల్ల అవ్వదు కదా, ఆ పని అవ్వటానికి అనేక కారణాలు కలిసి రావాలి. ఒకవేళ ఏదైనా ఇక్కడ కృష్ణుడు చెప్పేది మీకు అర్థమవుతుందా, ఒకవేళ నువ్వు ఏదైనా సాధించలేదు నా ఒక్కడ వల్ల అయిపోయింది అనుకోకు, వెనకాల భగవంతుడి అనుగ్రహం కూడా ఉంది, అది మర్చిపోకు. నీకు ఆ పని అయింది, నీకు ఆ పని ఎందుకైందంటే వెనకాల భగవంతుడి అనుగ్రహం ఉంది, భగవంతుడు కూడా పని సంకల్పించాడు కాబట్టి నీకు సక్సెస్ అయ్యావు, లేకపోతే నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఒకసారి చిన్న పని కూడా మనం చేయలేం, పెద్ద పనులు వదిలేని చిన్న చిన్న పనులు కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా చేయలేం. ఇదిగో హైదరాబాద్ వాళ్ళ గుడి కూడా పెద్ద గొడవది, రామకృష్ణదేవుని గుడి అది పెద్ద గొడవది, అది గుడి చిన్నది పేచీలు పెద్దది. అక్కడ ఉదాహరణ చెప్తాను, భగవంతుడి భగవంతుడి అనుగ్రహం కనుక లేకపోతే ఒకవేళ మన తెలివితేటల వల్ల అయిపోదు, వెనకాల ఒకవేళ మన వల్ల అయ్యిందనుకో అది మన కారణం, నేనే కారణం ఆ పని చేయడానికి అని అనుకోకూడదు. ఏం చేత వెనకాల భగవంతుడి దయ కూడా అనసీన హేరడు, భగవంతుడి దయ మన కళ్ళకు కనపడదు చెవులకి వినపడదు, కానీ ఆ పని దయ చేయించి పెట్టింది. అంచేత అక్కడ భగవంతుడే కారణం కానీ నువ్వు కారణం కాదు, నువ్వు మింత మాత్రంగా ఉడికే భగవంతుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో, అంచేత ఈ పని నా వల్ల అయిందని నువ్వు అనుకోవద్దు. ఎంచేది అక్కడ భగవంతుడి సంకల్పం లేకపోతే నీ వల్ల అవ్వదు కాబట్టి నా వల్ల అయిపోయింది, నేనేదో సాధించేశాను. ఇలా చాలామంది అంటారు, హెచ్చుడు తీసా హెచ్చుడు దట్టను ఏదో అనుకుంటూ ఉంటారు కదా, అది నేనే చాలా అనుకోవటం మంచిది కాదు, దానివల్ల దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది, నీ ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా అది అడ్డని చెప్పాడు కృష్ణుడు. అలా అనుకోవటం నేను అది సాధి ఏ పనైనా సరే అర్జునుడితోటి కృష్ణుడు మాట అన్నాడు, నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావు వాళ్ళు అందరిని చంపేసి నేను పోగులు పెట్టి ఉంచాను, నేను చంపిన వాళ్ళని నువ్వు చంపటం అన్నాడు. నువ్వు ఎవరైతే చంపుదాం అనుకున్నావు వాళ్ళు ఇంతకుముందే నేను చంపేసి పోగులు పెట్టి ఉంచాను, నువ్వు చేతులు ఆడించి సరిపోతుంది, లోకం అర్జునుడు యుద్ధం చేశాడు జయించాడని చెప్పుకుంటారు. మనం అందరం జీరోస్ అని చెప్పటం, మనం అందరం జీరో అంటే ఆయన సంకల్ప విరుద్ధంగా మనం పని చేయలేం. ఆయన సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు ఆ పని జరుగుతుంది. అప్పుడు నా తెలివితేటలలో జరిగిందని మనం అనుకుంటే అలా అనుకోవద్దు, ప్రమాదంలో పడతా ఉంటున్నాడు ఇక్కడ భగవంతుడు. అప్పుడు కూడా నీ తెలివితేటల వల్ల జరగలేదు, భగవంతుడు నీ శరీరాన్ని ఉపయోగించుకున్నాడు అంతే పని ముట్టు కింద. అంటే ఈ కర్మ ఈ ఫలితం నా వల్లే సాధించాను, ఇది నా వల్లే అయిందని భావన పెట్టుకోకు, దానివల్ల నువ్వు పాడైపోతావు, నీకు ఆధ్యాత్మిక పురోగతి రాదు, తిరోగతి ఉంటుంది, తర్వాత దేహాభిమానం పెరిగిపోతుంది, దాని ఇండైరెక్ట్గా నీకు గర్వం రావచ్చు, అది వదిలేయి. కర్మఫలం ఒకవేళ వచ్చింది, అనుకున్న ఫలితం వచ్చినా అది నా వల్ల వచ్చింది, నా వల్ల అయిందని మటుకి నువ్వు అలా అనుకోవద్దు. మూడో కోడి ఇది, రెండు కోళ్ళు అయిపోయినాయా, మంత్రానికి ఎన్ని కోళ్ళు, నాలుగు, మూడు అయిపోయినాయా, మూడు గుర్తున్నాయా కదా మీకు. ఒకటి మీకు పని చేయడానికి అధికారం ఉంది, రెండు ఫలితం దేవుడి చేతిలో ఉంది, మూడు ఒకవేళ ఫలితం వచ్చినా ఇది నా వల్ల అయిందని అనుకోవద్దు. నాలుగో పని ఏంటి, నాలుగో మంత్రం చెప్పాలి కదా, ఈ నాలుగో మంత్రం చెప్పేసి మిమ్మల్ని సాపాటుకు పంపేస్తాం. నాలుగు మంచాలు పూర్తి నాలుగు కోళ్ళు మంచాల కింద, నాలుగో కోడి ఏంటంటే ఫలితం నీ చేతిలో లేదని చెబుతున్నాను కాబట్టి అది పని మీద విరక్తి పెట్టుకోవద్దు. ఏంటి కష్టపడి చేస్తున్నావు, దాని ఫలితం నీ చేతిలో ఉందని గ్యారంటీ లేదని చెబుతున్నాను కదా నేను. అలాగే నువ్వు తొందరపడి పని మీదే విరక్తి పెట్టుకుంటామో, పని చేయటం మానకో, పని మీద విరక్తి పని చేయకూడదు అని అనుకోకు, అదే పని మీదే విరక్తి పెట్టుకోవద్దు. పని మటుకి శ్రద్ధగానే చెయ్యి, అశ్రద్ధగా ఉండదు పని విషయంలో. అంచేది నువ్వు పని మీద మటుకి ఎప్పుడు విరక్తి పెట్టుకోవద్దు. ఆ పని ఫలితం నీ చేతిలో లేకపోయినా నీ చేతిలో ఉన్న పని నువ్వు ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. అది ఎన్నో కోడు, నాలుగు కోళ్ళు అయిపోయినాయి. మరి ఇంకో శ్లోకం వెళితే పుణ్యపాపాలు ఇక్కడ ఎలా విడిచిపెట్టి వెళ్ళాలో తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు చాలా టైం అయిపోయింది, ఇప్పుడు అప్పుడే 1 గంట పావు తక్కువ 1 గంట అవుతుంది, మీకు భోజనాల టైం అయిపోయింది, మీరు ఇంత శ్రద్ధగా వచ్చి చెరుకు మిల్లు వచ్చారు, చెరుకు మిల్లు కార్యక్రమానికి ఇంత శ్రద్ధగా వచ్చి ఈ సభను జయప్రదం చేశారు, ఇది యజ్ఞం. ఇది ఇప్పుడు చెరుకు మిల్లు భక్తులు చేసింది ఏంటండి, ఇక్కడ చెరుకు మిల్లు భక్తులు ఇక్కడ క్షత్రియ సోదరులు అందరూ చేసిందంటే యజ్ఞం. ఇదేం యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఏంటండి ఈ జ్ఞాన యజ్ఞం, ఈ జ్ఞాన యజ్ఞంలో అంటే నేను సభ ముగించడం లేదు, సభ ముగించే పని నా చేతిలో లేదు, కార్యకర్తల చేతిలో ఉంది. ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు భాగస్వాములే, ఈ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు భాగస్వాములే, మేస్టర్కి కూడా కొంత వాటా ఇచ్చేస్తాడు భగవంతుడు ఈ కార్యక్రమం. జ్ఞాన యజ్ఞంలో వచ్చినందుకు మీకు వాటా, ఈ జ్ఞాన యజ్ఞంలో ఎవరికి ఏ వాటా ఇవ్వాలో ఆ వాటా పంచిపెట్టేస్తాడు దేవుడు, మీ కోరికతో సంబంధం లేకుండా. ఆ ఫలితం నాకు వస్తుందో లేదని కోరి మీ డిజైర్తో సంబంధం లేకుండా మీకు వచ్చిన కోటా మీకు ఇచ్చేస్తాడు. అందుకని అందరూ వచ్చి సభను జయప్రదం చేసినందుకు, ఈ జయప్రదం చేసినందుకు, ఇక్కడ చెరికిమిల్లి గ్రామానికి ఇంత నిండుతనం, ఇంత ఫుల్నెస్ తీసుకొచ్చినందుకు నా సంతోషాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను. తర్వాత ఆ మాట చెప్పండి, మీరు మైకులు చెప్పండి. మీరు ఇక్కడ కార్యకర్తలు ఏం చెబుతున్నారంటే భోజనం చేయకుండా ఎవరిని వెళ్ళొద్దు అంటున్నారు. ఇక్కడ అందరిని భోజనం చేసి వెళ్ళమంటున్నారు. అయితే భోజనం ప్లేస్ ఎక్కడో తీసుకెళ్ళండి దగ్గర, భోజనం ప్లేస్ వాళ్ళు తీసుకెళ్తారు. భోజనాలు వడ్డీ భోజనాలు తయారై ఉన్నాయి. ఆ భోజనం అంతా కానీ మీరు తింటేనే కానీ ఆ భోజనం అవ్వదు. మీరు తినాలి కదా, మీరు తినకుండా అన్నం ఎక్కడ ఖర్చు అవుతుంది? వండిన అన్నం తినేసి మమ్మల్ని ఖర్చు పెట్టేసి వెళ్ళమంటున్నారు. అది ఇప్పుడు మీరు తినకపోతే ఎలా ఖర్చు అవుతుంది? అది తినా వండారు కదా, అంటే అది మీరు ఖర్చు పెట్టేసి వెళ్ళమంటున్నారు వండిన అన్నాన్ని. అంటే ఇక్కడ అంతా రెడీగా ఉంది, వండేసి అన్ని రెడీగా ఉన్నాయి. తర్వాత ఏంటండి ఏంటండి, ఎవరికి పంచి పెడుతున్నారండి?
స్టూడెంట్స్ అన్నారు పిల్లలకి అండి.
అంటే గొట్టి ముక్కలు రామకృష్ణ గారు రిటైర్డ్ టీచర్ ఇచ్చిన బహుమతి ఆయన ఇస్తున్న, మీరు ఇస్తున్నారండి.
కలిదండి చంద్రశేఖర్.
ఈ రోజున ఏమండి చెరుకు మిల్లు క్షత్రియ క్షత్రియ చురికి మిల్లి క్షత్రియ సేవా సంఘ వార్షికోత్సవ 10వ వార్షికోత్సవ సందర్భంగా కలిదిండి చంద్రశేఖర సుబ్బరాజు 8th క్లాస్ స్టూడెంట్కి గొట్టిముక్కల రామకృష్ణరాజు గారు రిటైర్డ్ టీచర్ ఇచ్చిన బహుమతి. అంటే స్టూడెంట్ పేరేంటండి? కలిదిండి చంద్రశేఖర సుబ్బరాజు, అది స్టూడెంట్ పేరు. బహుమతి ప్రదానం చేసేవారు గొట్టిముక్కల రామకృష్ణరాజు గారు, రిటైర్డ్ టీచరు.